అపోస్తులుల కార్యములు. ప్రియమైన తెయోఫిలాకు, నేను నా మొదటి గ్రంథములో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకువెళ్లబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాశాను. ఆయన పరలోకానికి తీసుకువెళ్లబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకున్న అపోస్తలులకు వాళ్లు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. ఆయన చనిపోయిన తరువాత వాళ్లకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్లకు 40 రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆయన వారిని ఒకసారి కలుసుకొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు.
యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను. యోహాను నీళ్లతో బాప్తీస్మమునిచ్చాడు, కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తీస్మము పొందుతారు.
వాళ్ళంతా కలుసుకున్నప్పుడు,
ప్రభూ, మీరు ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా
అని యేసును అడిగారు. ఆయన వాళ్లతో,
తండ్రి తన అధికారంతో గడియలను రోజులను నియమించాడు, కాని వాటిని తెలుసుకునే అవసరం మీకు లేదు. కాని పవిత్రాత్మ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ సమరయ ప్రాంతాలన్నిటిలోనూ, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు
అని అన్నాడు. ఈ విధంగా చెప్పాక వాళ్ల కళ్ళముందే ఆయన పరలోకానికి తీసుకువెళ్లబడ్డాడు. వాళ్లకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది. ఆయన వెళుతూ ఉంటే వాళ్లు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు వాళ్ల ప్రక్కన నిలుచొని వాళ్లతో,
గలిలయ ప్రజలారా, ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీ నుండి పరలోకానికి తీసుకువెళ్లబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్లీ తిరిగి వస్తాడు
అని అన్నారు. ఆ తరువాత వాళ్లు ఒలీవల కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది. వాళ్లు వచ్చి మేడమీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్లారు. అక్కడున్న అపోస్తులులు ఎవరనగా, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తులోమయి, మత్తయి, అల్పయి కుమారుడు యాకోబు, జెలోతే అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా. వీళ్ళంతా సమావేశమై ఒకే మనసుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియా, యేసు సోదరులు కూడా వీళ్లతో ఉండేవాళ్ళు. ఒకరోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ల సంఖ్య 120. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. అతడు వాళ్లతో ఈ విధంగా అన్నాడు,
నా సహోదరులారా, చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్లకు దారిచూపాడు. యూదా మాలో ఒకడు, మాతో కలిసి సేవ చేయటానికి ఎన్నుకోబడ్డవాడు. యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తరువాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి రేగులు బయటపడ్డాయి. యెరూషలేములోని వాళ్లంతా దీని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమా అని పిలిచేవాళ్లు. దీని అర్థం రక్తపు భూమి.
పేతురు ఇంకా ఈ విధంగా అన్నాడు,
దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, అతని భూమిని పాడుపడనిమ్ము, అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము, అతని స్థానాన్ని ఇంకొకడు ఆక్రమించనిమ్ము. ఇప్పుడు ఇంకొకడు మనలో చేరాలి, అతడు వాళ్లలో. అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్న వాళ్లలో ఒకడై ఉండాలి. అతడు యేసు ప్రభువు చావు నుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తీస్మమునివ్వటం మొదలుపెట్టినప్పటి నుండి యేసును మన నుండి పరలోకానికి తీసుకు వెళ్లిన దినం దాకా మనతో కలిసి జీవించిన వాడై ఉండాలి.
వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు. మత్తియా పేరు. అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు.
ప్రభూ, నీకు ప్రతి ఒక్కరి మనసు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్లతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇద్దరిలో అపోస్తలత్వాన్ని, ఈ సేవాస్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకున్నవాణ్ణి మాకు చూపించు.
ఆ తరువాత వాళ్ళు చీటీలు వేశారు. వాళ్ళు తీసిన చీటిలో మత్తియా పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ 11 గురిలాగే అపోస్తులుడయ్యాడు. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము. పెంతకోస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒకచోట సమావేశం అయ్యారు. తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకము నుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చున్న ఇంటినంతా నింపివేసింది. అప్పుడు వాళ్లకు 4 కల్లా అగ్నిజ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీద దిగినవి. అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక ఇతర భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు. అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యోధులు ఉండినారు. ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన సొంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు. వాళ్ళు దిగ్భ్రాంతి చెంది,
మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్లే కదా, అలాంటప్పుడు మాలోని ప్రతి ఒక్కడు అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు? మేము అంటే పార్దీదేశం వాళ్ళు, మాదీదేశం వాళ్ళు, ఏలామీ దేశం వాళ్ళు, మెసపతోమియా నివాసులు, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా నివాసులు, పుగియా, పంపులియా, ఈజిప్టు ప్రాంతాల వాళ్ళు, లిబియాలోని కురేనే దగ్గరున్న ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, రోము నగరం నుండి వచ్చిన వాళ్ళు, యూదులు, యూదమతంలో చేరిన వాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే
అని అన్నారు. దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల
దీని అర్థమేమిటి
అని పరస్పరం ప్రశ్నించుకున్నారు.
బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు
అని కొందరు వాళ్ళ నెగతాళి చేశారు. ఇది విని పేతురు 11 గురితో లేచి పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ,
తోటి యూదా సహోదరులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త ప్రజలారా, నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరనుకున్నట్లు వీళ్లు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం 9 గంటలే కదా. దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాశాడు. కనుక ఇవి జరుగుతున్నాయి. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు నా ప్రవచనాలు పలుకుతారు. మీ యువతరం దివ్య దర్శనాలు చూస్తుంది. వయస్సు మళ్లిన మీవాళ్లు కలలుగంటారు. ఆడ మగ అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను. అప్పుడు వాళ్లు నా ప్రవచనాలు చెబుతారు. పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. క్రింద భూమి మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి. సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను. చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను. ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాకముందే ఇది జరుగుతుంది. అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఇది వినండి. దేవుడు నజరేతు నివాసి అయిన యేసును తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహత్యాలు, అద్భుతాలు మీకోసం చేశాడు, సూచనలు చూపాడు. ఈ మహత్యాలు, అద్భుతాలు చేసినట్లు సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు. దైవ సంకల్పానుసారం, ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి మేకులు కొట్టి ఆయన చంపారు. కాని దేవుడు ఆయన్ను బ్రతికించాడు. ఆయనకు మరణ వేదన నుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు. దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు, ప్రభువును నేను నా ముందు అన్ని వేళలా చూశాను. నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు. అందుకే నా మాటల్లో ఆనందం నిండి ఉన్నది. అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది. ఎందుకంటే నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్లతో వదిలివేయవు. నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు. నాకు జీవపు దారులను చూపావు. నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు. సోదరులారా, మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపోయాడు. అతన్ని సమాధి చేశారు. ఆ సమాధి ఈనాటికీ ఉంది. దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశములో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చోబెడతానని దేవుడు అతనికి ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. ఇది దావీదుకు తెలుసు. ఈ జరుగునున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు, దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయలేదు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. క్రీస్తు సమాధి నుండి లేచే విషయమై దావీదు మాట్లాడుచూ ఉన్నాడు. కావున దేవుడు ఈ యేసునే మృత్యువు నుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము. యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడి ప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడు ఆ ఆత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నది. యేసులా దావీదు పరలోకానికి వెళ్లలేదు. అయినా అతడు ఈ విధంగా అన్నాడు, ప్రభు నా ప్రభువుతో నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడివైపు కూర్చో. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు.
ఇది విని ప్రజల హృదయాలు కదిలిపోయాయి. వాళ్ళు పేతురు మరియు ఇతర అపోస్తులులను,
సోదరులారా మేము ఏం చెయ్యాలి
అని అడిగారు. పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు,
మీలో ప్రతి ఒక్కడూ పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు కలిగి యేసుక్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానానికోసం, ప్రభు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్లందరికోసం చేశాడు.
వాళ్లకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక వాళ్లతో ఈ విధంగా బ్రతిమిలాడాడు,
వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ల నుండి విడిపోయి రక్షణ పొందండి.
అతని సందేశాన్ని అంగీకరించిన వాళ్లు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు 3,000 మంది విశ్వాసులుగా చేరారు. వాళ్లు అపోస్తులుల బోధని వింటూ సహవాసములోనూ రొట్టె విరుచుటలోనూ పాలిభాగస్థులై ప్రార్థన చేయుటలో నిమగ్నులై ఉండేవాళ్లు. దేవుడు అపోస్తులుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు, చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవభీతి కలిగింది. భక్తులంతా ఒకేచోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకునేవాళ్లు. తమ ఆస్తిని వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్లకు ఇచ్చేవాళ్లు. ప్రతిరోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశముతో సమావేశమయ్యేవాళ్లు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకుని తినేవాళ్లు. మంచి మనసుతో అమితానందంగా భుజించేవాళ్లు. దేవుణ్ణి స్తుతించేవాళ్లు. ప్రజలందరూ వాళ్లను ఇష్టపడేవాళ్లు. ప్రభువు తాను రక్షించిన వాళ్లను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు. అపోస్తులుల కార్యములు 3వ అధ్యాయము. ఒకరోజు పేతురు యోహాను పగలు 3 గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం. కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజు మోసుకొని వెళ్లి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించే వాళ్ల నుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకుంటూ ఉండేవాడు. ఈ కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు. పేతురు అతని వైపు ఏకదృష్టితో చూశాడు. యోహాను కూడా అలాగే చూశాడు. పేతురు ఆ కుంటివానితో,
మా వైపు చూడు
అని అన్నాడు. ఆ కుంటివాడు వాళ్ళేదైనా ఇస్తారని వాళ్ళ వైపు చూశాడు. అప్పుడు పేతురు,
నా దగ్గర వెండి బంగారం లేవు, కాని నా దగ్గరున్న దాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడు
అని అంటూ అతని కుడి చెయ్యి పట్టుకుని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు పాదాలకు బలం వచ్చింది. అతడు గంతేసి నిలబడి నడవటం మొదలుపెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుని స్తుతిస్తూ వాళ్లతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. మందిరంలో ఉన్న వాళ్లంతా అతడు నడవటం, దేవుని స్తుతించటం చూశారు. భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు. ఆ భిక్షమెత్తుకునేవాడు పేతురు యోహానులను అంటిపెట్టుకుని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు యోహానుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. పేతురు వాళ్లను చూసి ఈ విధంగా అన్నాడు,
ఇశ్రాయేలు ప్రజలారా, ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో ఇతన్ని నడిపించినట్లు మా వైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చేయాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. పవిత్రుడు నీతిమంతుడు అయిన ఆయన్ని నిరాకరించి ఆయనకు మారుగా ఒక హంతకును విడుదల చేయాలని మీరు కోరారు. మీరు మీకు నిత్య జీవాన్నిచ్చే దాతను చంపారు, కాని దేవుడు ఆయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం. మాకు యేసు అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన ఇతనికి, మీరు చూస్తున్న ఇతనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము ఇతనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూశారు. సోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. కాని క్రీస్తు తప్పక చనిపోవాలి అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేశాడు. మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగివేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి. మీకోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు. చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా ఇలా అభయమిచ్చాడు, సర్వం పునఃస్థాపితం చేసే కాలం వచ్చే వరకు యేసు పరలోకంలోనే ఉండాలి. మోషే ఈ విధంగా అన్నాడు, ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరుల నుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి. దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ల నుండి దూరం చేసి నాశనం చేస్తాడు. సమూయేలు కాలం నుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానయ్యున్నాయని చెప్పారు. మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒప్పందానికి మీ ప్రవక్తలకు మీరు వారసులు. దేవుడు అబ్రహాముతో, నీ వంశీయుని ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరినీ దీవిస్తాను అని అన్నాడు. దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్నీ మీ దుర్మార్గాల నుండి మళ్లించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకున్నాడు.
అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. యాజకులు, మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, సద్దుకయ్యులు కలిసి పేతురు యోహానులు ఉన్న చోటికి వెళ్లారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఆ అపోస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకుని చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు పేతురును యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్లను బంధించి ఉంచారు. వాళ్ల సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. అవిశ్వాసుల సంఖ్య సుమారు 5,000 దాకా పెరిగిపోయింది. మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు. అన్న అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సాంద్రు ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళు అంతా ఆ సమావేశంలో ఉన్నారు. పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు.
ఏ అధికారంతో ఎవరి పేరిట మీరా పనిచేశారు
అని వాళ్ళు ప్రశ్నించటం మొదలుపెట్టారు. అదే సమయంలో పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్లకు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
ప్రజానాయకులారా, పెద్దలారా, ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నారా? అతనికి ఎవరు నయం చేశారని తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యస్సు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు. ఇల్లు కట్టువాళ్లైన మీరు పారవేసిన రాయి ఈ యేసే. ఇప్పుడది మూలకు తలరాయి అయ్యింది. ఆ రాయి యేసే. రక్షణ ఇంకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే రక్షణ పొందటానికి ఈ పేరు యేసు క్రీస్తు తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచములో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.
పేతురు, యోహానులు చదువురాని మామూలు మనుషులని వాళ్లకు తెలిసిపోయింది. కాని వాళ్ల ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది.
అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని గ్రహించారు.
కాని నయమైన మనిషి వాళ్లతో నిలిచి ఉండటం చూసి ఇంకే ఆక్షేపణలు చేయలేకపోయారు. వాళ్లను మహాసభ నుండి వెళ్లమని ఆజ్ఞాపించి పరస్పరం ఇలా చర్చించుకున్నారు.
వీళ్ళనేం చెయ్యాలి?
యెరూషలేము నివాసులందరికీ వీళ్ళు అద్భుతమైన మహిమ చేశారని బాగా తెలుసు. మనం దానిని కాదనలేం.
కాని ఇది ప్రజల్లో ఇంకా ఎక్కువగా వ్యాపించకముందే ఇక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్లను వారించాలి.
వాళ్లను మళ్లీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. కాని పేతురు, యోహానులు వాళ్లకు సమాధానం చెబుతూ,
మీరు చెప్పింది చెయ్యాలో, దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి.
ఎందుకంటే మేము చూసిన దాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా ఉండలేము
అని అన్నారు. వాళ్ళు పేతురును, యోహానును ఇంకా కొంచెం భయపెట్టి వదిలేశారు. దేవుని మహిమ వల్ల నయమైన వ్యక్తి 40 ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటన వల్ల ప్రజలంతా కలిసి దేవుని స్తుతించటం మొదలుపెట్టారు. అందువలన వీళ్లను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు. విడుదలయ్యాక పేతురు, యోహానులు తమ వాళ్ల దగ్గరకు వెళ్లి ప్రధాన యాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుని ఈ విధంగా ప్రార్థించారు.
మహాప్రభు, నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు మా తండ్రి అయిన దావీదు నోటి నుండి ఇలా పలికించావు. జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి? ప్రజలెందుకు వృధాగా పన్నాగాలు పన్నుతున్నారు? రాజులు, పాలకులు కలిసి ప్రభువును, ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు? హేరోదు మరియు పొంతిపిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు ఇతర దేశ ప్రజలతో కలిశారు. అంతా కలిసి పవిత్రత గల నీ సేవకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్లు నీవు నిర్ణయించినట్లే చేశారు. ఇప్పుడు వాళ్లు మమ్మల్ని భయపెడుతున్నారు. చూడు ప్రభు, నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు ఇవ్వు. యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు మహత్యాలు చెయ్యటానికి నీ అభయహస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు.
వాళ్ల ప్రార్థన ముగిశాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవ సందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలుపెట్టారు. విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ ఇది నాది అని అనకుండా తమకున్న వాటిని ఇతరులతో పంచుకునేవాళ్ళు. దైవికమైన శక్తితో అపోస్తులులు ప్రభువు బ్రతికి వచ్చాడని రుజువు చేశారు. దేవుని అనుగ్రహం వాళ్ళందరిపై సంపూర్ణంగా ఉంది. వాళ్లల్లో ఎవ్వరికీ ఏ కొరతలు ఉండేవి కావు. ఇండ్లు పొలాలు ఉన్నవాళ్లు వాటిని అమ్మి ఆ డబ్బును అపోస్తులుల పాదాల ముందుంచేవాళ్ళు. ఆ అపోస్తులు అవసరమున్నా ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు. యోసేపు అనే అతడు లేవి వంశీయుడు. ఇతడు సైప్రసు కుప్రా ద్వీపానికి చెందినవాడు. ఇతన్ని అపోస్తలులు బర్నబా ప్రోత్సాహపు కుమారుడని ఈ పదానికి అర్థం అని పిలిచేవాళ్ళు. ఇతడు తన పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చి అపోస్తులుల పాదాల ముందుంచాడు.
అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అనబడే ఒక వ్యక్తి, అతని భార్య సపీర కలిసి తమ భూమి అమ్మేశారు. అననీయ తన కొరకు కొంత డబ్బు దాచుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. అననీయ మిగతా డబ్బు తెచ్చి అపోస్తులుల కాళ్ల ముందుంచాడు. అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు,
అననీయ నీ మనసులో సైతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేశావు? అది అమ్మకముందు కూడా నీదే కదా, అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ అధీనంలోనే ఉంది కదా. ఇలా చేయటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.
ఈ మాటలు విని అననీయ క్రిందపడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రముల చుట్టి మోసుకెళ్లి సమాధి చేశారు. 3 గంటల తరువాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేది ఆమెకు తెలియదు. పేతురు,
మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు ఇంతేనా చెప్పు
అని ఆమెను అడిగాడు.
అవునండి, అంతే డబ్బు లభించింది
అని ఆమె సమాధానం చెప్పింది. పేతురు ఆమెతో,
నీవు నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గర నుండి వస్తున్న అడుగుల చప్పుడు విను, అవి నీ భర్తను సమాధి చేసిన వాళ్లవి, వాళ్లు నిన్ను కూడా మోసుకువెళ్తారు
అని అన్నాడు. తక్షణమే ఆమె అతని పాదాల ముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తరువాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్లి ఆమె భర్త ప్రక్కన సమాధి చేశారు. సంఘానికి ఈ సంఘటనలు విన్న వాళ్లకు పెద్ద భయం పట్టుకుంది. అపోస్తులులు విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమవుతూ ఉండేవాళ్లు. వీళ్లు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు మహత్యాలు చేశారు. ప్రజలు అపోస్తులుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు వాళ్లతో చేరడానికి తెగించలేదు. చాలామంది స్త్రీలు పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభు వాళ్లను సంఘంలో చేర్చాడు. ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్న వాళ్లను దారిమీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారిమీదిగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశం. ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్లను, దయ్యాలు పట్టి బాధపడుతున్న వాళ్లను తీసుకువచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది. సద్దుకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్లు అసూయతో నిండిపోయారు. వాళ్లు అపోస్తులులను బంధించి కారాగారంలో వేశారు. కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్లను బయటికి పిలుచుకువచ్చాడు. వాళ్లతో,
వెళ్ళి మందిర ఆవరణంలో నిల్చుని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి
అని చెప్పాడు.
దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇస్రాయేలు ప్రజల పెద్దలందర్నీ సమావేశపరచి మహాసభను ఏర్పాటు చేశారు. ఆ తరువాత అపోస్తులులను పిలుచుకురమ్మని కొందర్ని కారాగారానికి పంపారు. భటులు కారాగారానికి వచ్చారు, కాని వాళ్లకు అపోస్తులులు కనబడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి,
మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూశాము, ద్వారపాలకులు ద్వారాలు దగ్గర ఉండటం చూశాము, కాని ద్వారాలు తెరిచి చూస్తే అపోస్తలులు లేరు
అని జరిగిన విషయం చెప్పారు. ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు వాళ్ళు ఏమై ఉంటారా అని ఆశ్చర్యపడ్డారు. ఇంతలో ఒకడు వచ్చి,
మీరు కారాగారంలో ఉంచిన వాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు
అని చెప్పాడు. ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకుని వాళ్లను పట్టుకురావటానికి వెళ్లాడు. ప్రజలు తమను రాళ్లతో కొడతారనే భయం వాళ్లల్లో ఉంది, కనుక అపోస్తులులపై వాళ్లు ఏ దౌర్జన్యం చేయలేదు. అపోస్తులుల్ని పిలుచుకువచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ,
మీ యేసు పేరిట బోధించవద్దని మేము ఇదివరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము, అయినా యెరూషలేమంతా మీ బోధనలతో నింపివేశారు, అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు
అని అన్నాడు. పేతురు మిగతా అపోస్తులులు ఇలా అన్నారు,
మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞలు కాదు. మీరు సిలువకు వేలాడదీసి చంపిన యేసును మా పూర్వీకుల దేవుడు బ్రతికించాడు. దేవుడు ఆయనకు తన కుడివైపుననున్న స్థానాన్నిచ్చాడు, ఆయన్ని ఒక అధిపతిగా రక్షకుడిలా నియమించాడు. తద్వారా ఇస్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం. వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్లకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.
ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపోస్తులులను చంపాలనుకున్నారు. కాని గమలియేలు అనే పరిసేయుడు ఆ మహాసభలో లేచి నిలుచుని అపోస్తులుల్ని కొంతసేపు అవతలకు తీసుకువెళ్లమని ఆజ్ఞాపించాడు. గమలియేలు ధర్మశాస్త్ర పండితుడు, ప్రజల గౌరవం పొందినవాడు. అతడు వాళ్ళని సంబోధిస్తూ,
ఇస్రాయేలు ప్రజలారా, వీళ్లను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి. ఇదివరలో దోదా కనిపించి తానొక గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు 450 మంది అతన్ని అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరిపోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యోధా అనేవాడు వచ్చి ప్రజల్ని చారదీసి తిరుగుబాటు చేశాడు. ఇతడు గలలీయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు. అందువల్ల వాళ్ల విషయంలో నా సలహా ఇది, వాళ్ల విషయం పట్టించుకోకండి, వాళ్లను వదిలివేయండి. వాళ్ల కార్యము వాళ్ల ఉద్దేశము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది, అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్లను ఆపలేరు, అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్లవుతారు
అని అన్నాడు. సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపోస్తులుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తరువాత యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలివేశారు. అపోస్తులులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు. ప్రతిరోజు మందిరంలో ఇంటింటా యేసే క్రీస్తు అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు, హీబ్రూ భాష మాట్లాడే యూదులతో మా వితంతువుల్ని ప్రతిరోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు అని తగువు పెట్టుకున్నారు. అందువల్ల ఆ 12 మంది అపోస్తులులు అనుచరులందర్నీ సమావేశపరచి ఈ విధంగా అన్నారు.
అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధన విషయములో అశ్రద్ధ వహించటం మంచిది కాదు. సోదరులారా, పవిత్రాత్మ సంపూర్ణంగా గలవాళ్లను, పూర్ణ జ్ఞానం కలవాళ్లను 7 మీలో నుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్లకప్పగిస్తాం. మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.
అపోస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్టెఫనును ఎన్నుకున్నారు. స్టెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతన్నే కాక ఫిలిప్పును, ప్రోకోరును, నీకానోరును, తీమోనును, పరిమేనాసును, నీకోలాసును కూడా ఎన్నుకున్నారు. ఈ నీకోలాసు అంత్యోకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు. ప్రజలు వీళ్లను అపోస్తులుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపోస్తులులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్లపై ఉంచారు. దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలామంది యాజకులు విశ్వసించారు. దేవుని నుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్టెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేశాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్టెఫనుతో వాదన పెట్టుకున్నారు. వీళ్లలో కురేని, అలెక్సాంద్రియా పట్టణాలకు చెందిన యూదులు, కిలికియా, ఆసియా ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు కనుక అతని మాటలకు వాళ్లు ఎదురు చెప్పలేకపోయారు. ఆ తరువాత యూదులు కొందరిని పురికొలిపి,
ఈ స్టెఫను మోషేను దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము
అని చెప్పమన్నారు. అదేవిధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్ని కూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్టెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు. తప్పుడు సాక్ష్యాలు తెచ్చి,
ఇతడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము
అని వాళ్లతో చెప్పించారు. సభలో కూర్చున్న వాళ్ళంతా స్టెఫను వైపు శ్రద్ధగా చూశారు. వాళ్లకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము. ఆ తరువాత ప్రధాన యాజకుడు,
ఈ నేరారోపణలు నిజమా
అని అతన్ని అడిగాడు. అతడు సమాధానంగా,
అయ్యలారా, సోదరులారా, నేను చెప్పేది వినండి. అది మన తండ్రి అబ్రహాము మెసపతమియాలో నివసిస్తున్న కాలం. అంటే అతడు అప్పటికీ ఇంకా తన నివాసాన్ని హారాను పట్టణానికి మార్చలేదన్నమాట. అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు అని అన్నాడు. అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతన్ని స్థిరపరిచాడు. దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్తిగా ఇవ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా అతనికి, అతని తరువాత రానున్న వాళ్లకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేశాడు. దేవుడతనితో, నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు నీ వాళ్లను 400 తమ బానిసలుగా ఉంచుకుని వాళ్లను కష్టపెడతారు. వాళ్లను బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను ఇక్కడ ఆరాధిస్తారు అని అన్నాడు. సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకుంటానని దేవుడు అబ్రహాముతో ఒక ఒప్పందం చేశాడు. ఇస్సాకు పుట్టిన 8వ రోజున అబ్రహాము అతనికి సున్నతి చేయించాడు. అదేవిధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన 12 మంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ 12 మంది 12 వంశాలకు మూలపురుషులయ్యారు. వీళ్లకు తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్లతన్ని ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేశారు. కాని దేవుడతనికి అండగా ఉండి అతన్ని కష్టాల నుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ఫరో అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతన్ని ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. ఇంతలో ఈజిప్టు కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వీకులకు తినటానికి తిండి కూడా లేకుండింది. ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వీకుల్ని మొదటిసారిగా అక్కడకు పంపాడు. 2వసారి వచ్చినప్పుడు యోసేపు తానెవరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, 75 మంది గల తన కుటుంబాన్ని పిలవనంపాడు. యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక అతడు మన పూర్వీకులు అందరూ చనిపోయారు. వాళ్ల దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రహాము ఇదివరలో హమోరు వంశం వాళ్లకు డబ్బిచ్చి వాళ్ల నుండి ఒక శ్మశాన భూమిని కొని ఉన్నాడు. వాళ్లు అక్కడ సమాధి చేయబడ్డారు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ల సంఖ్య బహుగా పెరిగింది. కొంతకాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. అతడు మన వాళ్లను మోసం చేశాడు. మన వాళ్ల సంతానం చనిపోవాలని వాళ్లకు పుట్టిన పసికందుల్ని బయటవేయించి వాళ్ల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే 3 నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. ఇతణ్ణి ఇంటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్లి తన స్వంత కుమారునిగా పెంచుకుంది. ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో, గొప్ప పనులు చేయటంలో ఆరితేరిన వాడయ్యాడు. మోషేకు 40 సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకున్నాడు. ఒకసారి మోషే, ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించడం చూసి ఇశ్రాయేలీ వానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో అతన్ని రక్షించటానికి వెళ్లాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్లు తెలుసుకుంటారని మోషే ఆశించాడు. కాని వాళ్లకది అర్థం కాలేదు. మరుసటి రోజు మోషే 2 ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి వాళ్లను శాంతపరచాలనే ఉద్దేశంతో, అయ్యా, మీరు సోదరులు, పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు అని అడిగాడు. ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు మోషేను ప్రక్కకు త్రోసి, మా మీద తీర్పు చెప్పడానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు? ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా అని అన్నాడు. ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి 2 కుమారులు కలిగారు. 40 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి మోషే దిగ్భ్రాంతి చెందాడు. దగ్గర నుండి చూడాలనుకుని ముందుకు వెళ్తుండగా అతనికి ప్రభువు స్వరం వినిపించింది. ఆ స్వరం అతనితో, నేను మీ పూర్వుల దేవుణ్ణి, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని అన్నాడు. మోషే వణికిపోయాడు. తలెత్తి చూడటానికి అతనికి ధైర్యం చాలలేదు. ప్రభువు, చెప్పులు తీసెయ్యి, నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది. నా ప్రజల్ని ఈజిప్టులో అణచి ఉంచటం చూశాను, వాళ్ల ఏడుపులు విన్నాను, వాళ్లకు విముక్తి కలిగించటానికి వచ్చాను. రా, నిన్ను తిరిగి ఈజిప్టు పంపుతాను అని అన్నాడు.
స్టెఫాను ఇంకా ఇలా చెప్పాడు.
నిన్ను పాలకునిగా న్యాయాధిపతిగా చేసిందెవరు అని వాళ్లచే తిరస్కరించబడిన వాడే ఈ మోషే. ఈ మోషేను దేవుడు వాళ్ల పాలకునిగా రక్షకునిగా పంపినట్లు పొదలో కనిపించిన దేవదూత ద్వారా తెలియచేశాడు. మోషే అద్భుతాలు మహత్యాలు చేసి వాళ్లను ఈజిప్టు నుండి వెలుపలికి పిలుచుకువచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర, ఆ తరువాత 40 సంవత్సరాలు ఎడారుల్లో కూడా అద్భుతాలు మహత్యాలు చేశాడు. నాలాంటి ప్రవక్తను దేవుడు మీ నుండి ఎన్నుకొని మీకందిస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో సమావేశమైనప్పుడు అక్కడున్న మన పూర్వీకులతో కలిసి ఉన్నవాడు మోషేనే. సీనాయి పర్వతంపై దేవదూతతో మాట్లాడింది మోషేనే. మనకు అందివ్వటానికి సజీవమైన దైవ సందేశాన్ని పొందింది మోషేనే. కాని మన పూర్వీకులు అతని మాటలు వినలేదు. పైగా అతన్ని తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్లాలనుకున్నారు. అందువల్ల అహరోనుతో, మాకు దారి చూపించగల దేవుళ్ల విగ్రహాలను సిద్ధం చేయించు, మమ్మల్ని ఈజిప్టు నుండి పిలుచుకువచ్చిన ఆ మోషేకు ఏమైందో ఏమో అని అన్నారు. వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆ విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతులతో తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసుకున్నారు. కాని దేవుడు విరక్తి చెంది, ఆకాశంలోని మీ దేవుళ్లను మీరు పూజించుకోండి అని అన్నాడు. దీన్ని గురించి ప్రవక్తల గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఎడారుల్లో 40 సంవత్సరాలు పశువుల్ని బలి ఇచ్చింది నాకోసం కాదు, మీరు మీ వెంట మోసుకు వెళ్ళింది మొలుకు యొక్క డేరా. మీరు మోసుకు వెళ్ళింది మీరు దేవుడనుకుంటున్న రొంఫా నక్షత్రం యొక్క విగ్రహాన్ని. దాన్ని మీరు పూజించుకోవడానికి సృష్టించుకున్నారు కనుక మిమ్మల్ని బబులోను నగరానికి దూరంగా పంపుతాను. మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ల వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడకముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత ఇది మన పూర్వీకులకు లభించింది. వాళ్ళు యెహోషువా నాయకత్వాన దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ల దగ్గరే ఉంది. దావీదు కాలం దాకా అది ఆ దేశంలో ఉంది. దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం ఇవ్వమని దేవుణ్ణి కోరాడు. అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు. కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త ఇలా అన్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు? విశ్రాంతికి నాకు స్థలం ఏది? ఇవన్నీ నిర్మించింది నేనే కాదా అని ప్రభు అన్నాడు.
స్టెఫను ఉపన్యాసం సాగిస్తూ,
మూర్ఖులారా, మీ హృదయాలు యూదులు కాని వాళ్ల హృదయాల వలె ఉన్నాయి. మీ చెవులు దైవ సందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ల వలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా? నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పిన వాళ్లను వాళ్లు చంపివేశారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తును కూడా చంపేశారు. దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు
అని అన్నాడు. ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి అతన్ని చూసి పళ్ళు కొరికారు. కాని స్టెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపే చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడివైపు ఉండటం చూశాడు.
అదిగో చూడండి, పరలోకం తెరుచుకోవటం, దేవుని కుమారుడు ఆయన కుడివైపు నిలుచుని ఉండటం చూస్తున్నాను
అని అన్నాడు. ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్లారు. అతన్ని ఊరి బయటికి లాగి రాళ్లతో కొట్టటం మొదలుపెట్టారు. ఈ సంఘటన చూస్తున్న వాళ్ళు తమ వస్త్రాల్ని సౌలు అనబడే ఒక యువకుని కాళ్ల ముందు ఉంచారు. వాళ్ళు రాళ్లు విసురుతుండగా స్టెఫను,
యేసు ప్రభూ, నా ఆత్మను నీలో చేర్చుకో
అని ప్రార్థించాడు. ఆ తదుపరి మోకరిల్లి,
ప్రభూ, వాళ్లపై ఈ పాపం మోపవద్దు
అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూశాడు. అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయము. అతన్ని చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. కొందరు విశ్వాసులు స్టెఫన్ను సమాధి చేసి అతని కోసం దుఃఖించారు. ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చేయటం మొదలుపెట్టాడు. ఇంటింటికి వెళ్లి ఆడవాళ్లను, మగవాళ్లను బయటకి లాగి కారాగారంలో వేశాడు. అపోస్తులులు తప్ప మిగతా వాళ్లంతా చెదిరిపోయి యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇలా చెదిరిపోయిన వాళ్లు తాము వెళ్లిన ప్రతిచోట సువార్త ప్రకటించారు. ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్లి క్రీస్తును గురించి ప్రకటించాడు.
ప్రజలు ఫిలిప్పు చెప్పిన ఉపన్యాసాలు విన్నారు, చేసిన అద్భుతాలు చూశారు. దయ్యాలు పట్టినవాళ్లు, పక్షవాత రోగులు, కుంటివాళ్లు చాలామంది అక్కడ ఉన్నారు.
దయ్యాలు పట్టిన వాళ్ల నుండి దయ్యాలు పెద్ద కేకలు వేస్తూ వెలుపలికి వచ్చాయి. పక్షవాత రోగులకు, కుంటివాళ్లకు నయమైంది. ఈ కారణంగా వాళ్లు అతడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆనందించారు. సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలాకాలం నుండి ఇంద్రజాలం చేస్తూ సమరయ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తుండేవాడు. తానొక గొప్పవాణ్ణని చెప్పుకునేవాడు. చిన్న, పెద్ద అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు.
మనం గొప్ప శక్తి అంటామే, ఆ దైవికమైన శక్తి అతనిలో మూర్తీభవించి ఉంది
అని ప్రజలు అనేవాళ్ళు. అతడు వాళ్లను తన ఇంద్రజాలంతో చాలాకాలం నుండి ఆశ్చర్యపరుస్తూ ఉండటం వల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు. కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసుక్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగ అందరూ విని విశ్వసించి బాప్తీస్మం పొందారు. సీమోను కూడా విశ్వసించి బాప్తీస్మం పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహత్యాల్ని, అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. యెరూషలేములోని అపోస్తులులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు. పేతురు, యోహానులు వచ్చి అక్కడి వాళ్లకు పవిత్రాత్మ లభించాలని ప్రార్థించారు. ఎందుకంటే అక్కడి వాళ్లు యేసు ప్రభు పేరిట బాప్తీసం పొందారు, కాని వాళ్ల మీదికి పవిత్రాత్మ ఇంకా రాలేదు. వాళ్లు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు. అపోస్తులులు తమ చేతుల్ని వాళ్లపై ఉంచిన వెంటనే వాళ్లలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్లతో,
నేను మీకు డబ్బులిస్తాను, నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే ఈ శక్తిని నాకు కూడా ఇవ్వండి
అని అడిగాడు. పేతురు,
దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకున్నావు, కనుక నీ డబ్బు నీతో నాశనమైపోని దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు. నీ దుర్బుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు. నీలో విషం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అధర్మానికి లోబడిపోయావు
అని సమాధానం చెప్పాడు. ఆ తదుపరి సీమోను వాళ్లతో,
మీరన్నదేది నాకు కలగకూడదని నా పక్షాన ప్రభుని ప్రార్థించండి
అని అడిగాడు. పేతురు యోహానులు తాము ప్రభువును గురించి విన్నది చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తరువాత వాళ్లు శుభవార్తను ఎన్నో సమరయ్య పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఒక దేవదూత ఫిలిప్పుతో,
లే, దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా వెళ్లే ఎడారిదారిని చేరుకో
అని అన్నాడు. అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇథియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇథియోపియన్ల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పనిచేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా దేవుని ఆత్మ ఫిలిప్పుతో,
ఆ రథం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండు
అని అన్నాడు. ఫిలిప్పు రథం దగ్గరకు పరిగెత్తుతూ యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడకు వెళ్ళి ఆ కోశాధికారిని,
నీవు చదువుతున్నది అర్థమవుతుందా
అని అడిగాడు.
ఎవరైనా నాకు విడమచి చెబితే తప్ప ఎట్లా అర్థమవుతుంది
అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతున్నాడు.
చంపటానికి తీసుకువెళుతున్న గొర్రెలా ఆయన నడిపించబడ్డాడు. తన బొచ్చును కత్తిరిస్తున్న గొర్రెపిల్ల మౌనం వహించినట్లుగా ఆయన మాట్లాడలేదు. ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు. ఆయన జీవితాన్ని భూమి మీద నుండి తొలగించారు. ఆయన సంతతిని గురించి ఇక మాట్లాడేదెవరు?
ఆ కోశాధికారి ఫిలిప్పును,
ఈ ప్రవక్త ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకరిని గురించా? దయచేసి చెప్పండి
అని అడిగాడు. ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలుపెట్టి యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు. ఆ దారిన ప్రయాణము చేస్తూ వాళ్లు నీళ్లున్న ఒక ప్రదేశాన్ని చేరుకున్నారు. ఆ కోశాధికారి,
ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, వీరు నాకు బాప్తీస్మము ఎందుకివ్వకూడదు
అని అడిగాడు. దాన్ని ఆపమని ఆజ్ఞాపించి ఫిలిప్పు ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్లలోకి వెళ్లారు. ఫిలిప్పు అతనికి బాప్తీస్మమునిచ్చాడు. వాళ్లు నీళ్ల నుండి వెలుపలికొచ్చాక ప్రభు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడ నుండి తీసుకుని వెళ్లాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్లీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్లిపోయాడు. ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడి నుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్లి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకున్నాడు. అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయము. సౌలు ప్రభు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాడు. ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్లి దమస్కసు పట్టణములోని సమాజ మందిరాలకు ఉత్తరాలు వ్రాసి ఇవ్వమని అడిగాడు. ప్రభు మార్గాన్ని అనుసరించేవాళ్లు కనిపిస్తే స్త్రీ పురుష భేదం లేకుండా వాళ్లను బంధించి యెరూషలేముకు తీసుకురావాలని అతని ఉద్దేశం.
అతడు డెమస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.
అతడు నేల కూలిపోయాడు. ఒక స్వరం,
సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు
అని వినబడింది.
ప్రభు మీరెవరు
అని సౌలు అడిగాడు.
నేను నీవు హింసిస్తున్న యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళు, నీవేం చెయ్యాలో అక్కడ నీకు చెప్పబడుతుంది
అని ఆయన సమాధానం చెప్పాడు. సౌలుతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు
మూగవాళ్లలా నిలుచున్నారు. వాళ్లు ఆ స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనబడలేదు. క్రిందపడ్డ సౌలు లేచి నిలుచోని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళతని చెయ్యి పట్టుకుని డెమస్కసులోనికి నడిపించారు. 3 రోజుల దాకా అతడు గ్రుడ్డివానిగానే ఉండిపోయాడు. ఆహారం కానీ నీళ్లు కానీ ముట్టలేదు. డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభు అతనికి దివ్య దర్శనములో కనపడి,
అననీయ
అని పిలిచాడు.
ఇదిగో ఎక్కడున్నాను ప్రభు
అని అతడు జవాబు చెప్పాడు. ప్రభు అతనితో,
తిన్నని వీధి అని పిలువబడే వీధిలో ఉన్న యూదా ఇంటికి వెళ్ళు. తార్సు అనే పట్టణం నుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. అతడొక దివ్య దర్శనంలో అననీయ అనే పేరు గలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూశాడు
అని చెప్పాడు. అననీయ,
ప్రభు, అతడు యెరూషలేములోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలామంది విన్నారు. మిమ్మల్ని శరణిదొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధాన యాజకుల దగ్గర నుండి పొందాడు
అని సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభువు అననీయతో,
వెళ్ళు, నా పేరు యూదులు కాని వాళ్లకు, వాళ్ల పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి ఇతణ్ణి నేనొక సాధనంగా ఎన్నుకున్నాను. నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను
అని అన్నాడు. ఆ తరువాత అననీయ అక్కడి నుండి బయలుదేరి సౌలు ఉన్న ఇంటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి,
సోదరుడా సౌలా, యేసుప్రభు నీవిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు
అని అన్నాడు. వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళ నుండి రాలి క్రింద పడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు. ఆ తరువాత కొంత ఆహారాన్ని పుచ్చుకున్నాక అతనికి బలం వచ్చింది. సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు. ఆ తరువాత యూదుల సమాజ మందిరాల్లో యేసు దేవుని కుమారుడు అని బోధించటం మొదలుపెట్టాడు. అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి,
యెరూషలేములో యేసును నమ్మిన వాళ్లను చంపినవాడు ఇతడే కదా, ఇక్కడకు వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా, అలా బంధించి వాళ్లను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకుని వెళ్లాలనే కదా అతని ఉద్దేశం
అని అనుకున్నారు. కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమస్కసులో నివసించే యూదులకు యేసుప్రభువే క్రీస్తు అని రుజువు చేసి వాళ్లను ఆశ్చర్యపరిచాడు. చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతన్ని చంపాలని కుట్రపన్నారు. కాని సౌలుకు వాళ్ల కుట్ర తెలిసిపోయింది. యూదులు అతని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలకాచారు. కాని అతని శిష్యులు రాత్రివేళ అతన్ని ఒక బుట్టలో దాచి కోట గోడ నుండి క్రిందికి దింపారు. సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు. కాని బర్నబా అతన్ని పిలుచుకొని అపోస్తులుల దగ్గరకు వచ్చి వాళ్లతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్లతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు. గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతన్ని చంపాలని నిశ్చయించారు. సోదరులకు ఇది తెలియగానే అతన్ని కైసరియకు తీసుకెళ్లి అక్కడి నుండి తార్సుకు పంపారు. ఆ తరువాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు
ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పేతురు దేశమంతా తిరుగుతూ లుద్ద అనే పట్టణంలో నివసిస్తున్న విశ్వాసుల్ని కలుసుకోవటానికి వెళ్ళాడు. అక్కడ 8 ఏళ్ల నుండి పక్షవాతంతో మంచం పట్టిన ఐనయ్య అనే వాణ్ణి చూశాడు.
ఐనయ్యా అని పిలిచి, యేసుక్రీస్తు నీకు నయం చేస్తాడు, లేచి నీ పరుపును సర్దుకో
అని అన్నాడు. ఐనయ్య వెంటనే లేచి నిలుచున్నాడు. లుద్ద, షారోను పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళంతా ఐనయ్యను చూసి ప్రభువునందు విశ్వాసముంచారు. యొప్పే అనే పట్టణంలో తబిత అనే శిష్యురాలు ఉండేది. ఈమెను గ్రీకు భాషలో దోర్కా అని పిలిచేవాళ్ళు. ఈమె పేదలకు సహాయము చేస్తూ ఉండేది. ఎప్పుడూ మంచి పనులు చేసేది. పేతురు అదే ప్రాంతాల్లో ఉండగా ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ మీది గదిలో ఉంచారు. లుద్ద యొప్పే పట్టణానికి దగ్గరగా ఉండింది. పేతురు లుద్దలో ఉన్నాడని శిష్యులు ఇద్దరు మనుషుల్ని అతని దగ్గరకు పంపి వెంటనే రమ్మని వేడుకున్నారు. పేతురు వాళ్ళ వెంట వెళ్ళాడు. అతడు రాగానే మేడమీది గదికి తీసుకువెళ్ళారు. అతని చుట్టూ చేరిన వితంతువులు, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన రకరకాల దుస్తుల్ని చూపి విలపించారు. పేతురు వాళ్ళందర్నీ గది నుండి వెలుపలికి పంపి తన మోకాళ్లపై ప్రార్థించాడు. శవం వైపు తిరిగి,
లే తబితా
అని అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. పేతురును చూసి లేచి కూర్చుంది. అతడు చేతులందించి ఆమె నిలబడటానికి సహాయం చేశాడు. ఆ తదుపరి పేతురు భక్తుల్ని, వితంతువుల్ని పిలిచి వాళ్లకు ప్రాణంతో ఉన్న తబితాను చూపాడు. యొప్పే ప్రాంతమంతా ఇది తెలిసిపోయింది. అనేకులు ప్రభువు భక్తులయ్యారు. పేతురు యొప్పేలో సీమోను అనే ఒక చెప్పులు కుట్టేవాని ఇంట్లో చాలా రోజులు గడిపాడు.
అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము. కైసరియ అనే పట్టణంలో కొర్నేలి అనే పేరుగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఇటలీ దళంలో శతాధిపతిగా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి, అతని ఇంట్లోని వాళ్ళకందరికీ దేవుడంటే భయభక్తులుండేవి. అతడు తన డబ్బును ధారాళంగా దానము చేసేవాడు. దేవుని ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు అతనికి ఒక దివ్య దర్శనంలో ఒక దేవదూత తన ముందు ప్రత్యక్షం కావటం స్పష్టంగా చూశాడు. ఆ దేవదూత అతన్ని సమీపించి,
కొర్నేలి
అని పిలిచాడు. కొర్నేలి అతని వైపు చూసి భయంతో,
ఏమిటి ప్రభూ
అని అడిగాడు. ఆ దేవదూత కొర్నేలితో,
నీ ప్రార్థనలు, పేదవాళ్లకు నీవు చేస్తున్న దానాలు దేవుడు గుర్తించాడు. ఇప్పుడు నీవు కొందరిని సీమోను అని పిలువబడే పేతురుని పిలుచుకుని రావటానికి యొప్పేకి పంపు. అతడు ప్రస్తుతం సీమోను అనే చెప్పులు కుట్టేవాని ఇంట్లో అతిథిగా ఉంటున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరాన ఉంది
అని అన్నాడు. ఇలా చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. ఆ తదుపరి కొర్నేలి తన సేవకుల్లో ఇద్దరిని పిలిచాడు. ఇంటి పనులు చేసే భటుల్లో ఒకని పిలిచాడు. ఈ భటుడు దైవభక్తి కలవాడు. జరిగినదంతా వాళ్లకు చెప్పి వాళ్లను యొప్పేకు పంపాడు. మరుసటి రోజు వాళ్లు యొప్పేను సమీపించారు. అప్పుడు మధ్యాహ్నం 12 గంటలు. అదే సమయంలో పేతురు ప్రార్థించటానికి మిద్దెమీదికి వెళ్ళినాడు. పేతురుకు ఆకలి వేసింది. ఏదైనా తినాలనుకున్నాడు. అతని కోసం వంట సిద్ధం చేస్తుండగా అతనికి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆకాశం తెరుచుకొని ఏదో క్రిందికి దిగిరావటం చూశాడు. అది ఒక పెద్ద దుప్పటిలా ఉంది. ఎవరో దాని 4 మూలలు పట్టుకుని క్రిందికి దింపుతున్నట్లు అది భూమ్మీదికి దిగింది. అందులో 4 కాళ్లున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు, గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి. ఒక స్వరం,
పేతురు లే, వాటిని చంపి తిను
అని అన్నది. పేతురు,
ప్రభూ, నేను అలా చెయ్యలేను. అధమమైన దాన్ని, పరిశుభ్రంగా లేనిదాన్ని నేను ఎన్నడూ తినలేదు
అని సమాధానం చెప్పాడు. ఆ స్వరం రెండవసారి,
దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రం అనకు
అని అన్నది. ఇలా మూడుసార్లు జరిగిన వెంటనే అది ఆకాశానికి తీసుకువెళ్లబడింది. పేతురు ఈ దివ్య దర్శనానికి అర్థం తెలియక దాని గురించి ఆశ్చర్యంతో ఆలోచిస్తున్నాడు. ఇంతలో కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఎక్కడుందో కనుక్కొని అతని ఇంటి ముందు ఆగారు.
పేతురు అని పిలుస్తారే, ఆ సీమోను ఎక్కడ అతిథిగా ఉంటున్నాడా
అని ఇంటివాళ్లను అడిగారు. దివ్య దర్శనాన్ని గురించి పేతురు ఇంకా ఆలోచిస్తుండగా దేవుని ఆత్మ అతనితో,
ఇదిగో ముగ్గురు వ్యక్తులు నీకోసం వెతుకుతున్నారు, లేచి క్రిందకు వెళ్ళు. వాళ్లను పంపింది నేనే కనుక వాళ్ల వెంట వెళ్లడానికి కొంచెం కూడా సంకోచపడకు
అని చెప్పాడు. పేతురు క్రిందికి వెళ్లి వాళ్లతో,
ఇదిగో మీరు చూస్తున్నది నా కొరకే, ఎందుకొచ్చారు
అని అడిగాడు. వాళ్ళు,
మేము కొర్నేలి అనే శతాధిపతి దగ్గర నుండి వచ్చాము. అతడు మంచివాడు, దేవుని పట్ల భయభక్తులు గలవాడు. యూదులందరూ అతణ్ణి గౌరవిస్తారు. మిమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించి మీరు చెప్పింది వినవలెనని పవిత్రమైన దేవదూత అతనితో చెప్పాడు
అని సమాధానం చెప్పారు. పేతురు వాళ్ళను ఇంట్లోకి రమ్మని పిలిచి ఆ రాత్రికి అక్కడే ఉండమన్నాడు. మరుసటి రోజు పేతురు వాళ్లతో ప్రయాణమయ్యాడు. యొప్పేలోని కొందరు సోదరులు కూడా అతని వెంట వెళ్లారు. ఆ మరుసటి రోజు వాళ్లు కైసరియ చేరుకున్నారు. వీళ్లు రానున్నారని తెలిసి కొర్నేలి సన్నిహితులైన బంధువుల్ని తన ఇంటికి ఆహ్వానించాడు. పేతురు ఇంట్లోకి అడుగు పెడుతుండగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్లి అతని కాళ్ల ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. పేతురు అతనిని లేపుతూ,
లెమ్ము, నేను కూడా ఒక మనిషినే
అని అన్నాడు. పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్లాడు. అక్కడ చాలామంది ప్రజలు సమావేశమై ఉండటం చూశాడు. పేతురు వాళ్లతో,
యూదుడు యూదుడు కానివానితో కలిసి ఉండరాదని, అతని ఇంటికి వెళ్లరాదని యూదుల న్యాయశాస్త్రం అంటుంది. ఇది తప్పని మీకందరికీ తెలుసు. కావున ఏ వ్యక్తిని అధమంగా భావించరాదు, పరిశుభ్రత లేనివాడని అనకూడదు. ఇది నాకు దేవుడు తెలియజేశాడు, కాబట్టి నాకోసం పిలువనంపగానే వచ్చాను. నన్నెందుకు పిలిచారో నేనిప్పుడు కారణం అడగవచ్చా
అని అన్నాడు. కొర్నేలి ఇలా చెప్పాడు,
4 రోజుల క్రితం ఇదే సమయంలో ఇంట్లో కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అప్పుడు పగలు 3 గంటలు. అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడు నాతో, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు. నీవు పేదలకు చేస్తున్న దానాలను గుర్తించాడు. పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకురావడానికి కొందరిని యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే చెప్పులు కుట్టేవాని ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టేవాని ఇల్లు సముద్ర తీరాన ఉంది అని చెప్పాడు. మిమ్మల్ని పిలుచుకురావడానికి తక్షణం మనుషుల్ని పంపాను. మీరొచ్చి మంచి పని చేశారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పుమని ప్రభువు మీకాజ్ఞాపించినవన్నీ వినడానికి సిద్ధంగా ఉన్నాము.
పేతురు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు.
దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులున్న వాళ్లను, నిజాయితీపరుల్ని, వాళ్లు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని ఇప్పుడు నాకు బాగా తెలిసింది. ఈ సందేశాన్ని దేవుడు ఇస్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు. యోహాను బోధించిన బాప్తీస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు. నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు, అద్భుతమైన శక్తి ఇచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సైతాను పీడ వలన బాధపడుతున్న వాళ్లకు నయం చేశాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూశాం. వాళ్లు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు. కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశం. అందరూ ఆయన్ని చూడలేదు. ఇదివరకే దేవుడు ఎన్నుకున్న కొందరు మాత్రమే చూశారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేశాం. ఆయన అందరికీ న్యాయాధిపతి, అంటే బ్రతికి ఉన్నవాళ్లకు, పునరుజ్జీవనం పొందనున్న వాళ్లకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పుమని, సువార్తను ప్రకటించుమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. యేసును నమ్మిన వాళ్లు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరూ చెప్పారు.
పేతురు ఇంకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడి వాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. పేతురుతో వచ్చిన వాళ్ళందరూ యూదులు, యేసునందు విశ్వసించిన వారు. వీళ్ళు యూదులు కానివాళ్ళు ఇతర భాషల్లో మాట్లాడటం, దేవుని స్తుతించటం చూశారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కాని వాళ్లకు కూడా ఇచ్చాడని గ్రహించి వాళ్లకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు ఇలా అన్నాడు,
వీళ్లకు బాప్తీస్మమునివ్వటానికి అడ్డు చెప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్లు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.
యేసు పేరిట వాళ్ళు బాప్తీస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిశాక వాళ్ళు పేతురును తమతో కొద్ది రోజులు ఉండుమని అడిగారు. అపోస్తులుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తులులు యూదయ దేశంలో ఉన్న సోదరులు, యూదులు కాని వాళ్లకు కూడా దైవ సందేశం లభించిందని విన్నారు. పేతురు యెరూషలేము వచ్చాడు. సున్నతి చేసుకోవాలి అని వాదించేవాళ్ల గుంపు అతన్ని విమర్శిస్తూ,
నీవు సున్నతి చేసుకోని వాళ్ల ఇళ్లలోకి వెళ్ళి వాళ్లతో కలిసి తిన్నావు
అని అన్నారు. పేతురు వాళ్లకు జరిగింది జరిగినట్లు ఈ విధంగా విడమర్చి చెప్పటం మొదలుపెట్టాడు.
నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తుండగా నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఒక దివ్య సంగతి చూశాను. ఆ దివ్య దర్శనంలో ఒక పెద్ద దుప్పటి లాంటిది ఆకాశం నుండి ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని కిందికి దింపుతున్నట్టు చూశాను. అది నేనున్న స్థలంలో దిగింది. నేను అందులో ఏముందోనని జాగ్రత్తగా చూశాను. భూమి మీద నివసించే నాలుగు కాళ్ల జంతువులు, క్రూర మృగాలు, ప్రాకే ప్రాణులు, గాల్లో ఎగిరే పక్షులు కనిపించాయి. అంతలో నాకొక స్వరం వినిపించి నాతో, పేతురు లే, వీటిలో ఏ జంతువునైనా చంపి దానిని తిను అని అంది. నేనా పని చేయలేను ప్రభు, తినకూడదన్న దాన్ని నా నాలుక ఎన్నడూ రుచి చూడలేదు అని నేను సమాధానం చెప్పాను. ఆకాశము నుండి ఆ స్వరం రెండవసారిలా అంది, దేవుడు తినవచ్చనన్న వాటిని తినకూడదని అనకు. ఇలా మూడుసార్లు జరిగాక అది ఆకాశానికి తీసుకువెళ్లబడింది. అదే క్షణంలో నన్ను పిలుచుకు వెళ్లడానికి కైసరే నుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు నేనున్న ఇంటి ముందు ఆగారు. వాళ్లతో వెళ్లటానికి నేను ఏమాత్రం వెనకాడురాదని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. అక్కడున్న 6 సోదరులు కూడా నాతో వచ్చారు. మేమంతా కలిసి కొర్నేలి ఇంటికి వెళ్లాం. అతడు తన ఇంట్లో ఒక దేవదూత ప్రత్యక్షమైన విషయము, అతణ్ణి తాను చూసిన విషయము, దేవదూత పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకురావటానికి కొందరిని యొప్పేకు పంపు, అతడు మాట్లాడే విషయాలు నిన్ను, నీ ఇంట్లోని వాళ్లనందరినీ రక్షిస్తాయి అని తనతో చెప్పిన విషయము మాకు చెప్పాడు. నేను మాట్లాడటం మొదలెడుతుండగా మొట్టమొదట మనమీదికి వచ్చినట్లే పరిశుద్ధాత్మ వాళ్ల మీదకు కూడా వచ్చాడు. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కాని నీవు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతావు అని అన్న యేసు ప్రభువు మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. మనం యేసుక్రీస్తు ప్రభువును నమ్మినందుకు మనకిచ్చిన వరమునే దేవుడు వాళ్లకు కూడా ఇచ్చాడు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎదిరించడానికి నేనెవర్ని?
వాళ్ళి మాటలు విన్నాక వేరే ఆక్షేపణలు చేయలేదు. దేవుడు యూదులు కాని వాళ్లకు కూడా మారుమనసు కలిగి రక్షణ పొందే అవకాశమిచ్చాడంటూ వాళ్లు దేవుని స్తుతించారు. స్టెఫను చనిపోయిన తరువాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్లలో కొందరు ఫొనీషియా, సైఫ్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్లి దైవ సందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు. సైప్రసు, కురేని పట్టణాలకు చెందిన వీళ్లల్లో కొందరు అంతియొకయకు వెళ్లి గ్రీకు వారితో కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రభువు అభయహస్తం వాళ్ల వెంట ఉంది కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులయ్యారు. యెరూషలేములో ఉన్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది. అతడు అంతియొకయకు వెళ్లి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తిచూపుతూ ఉండుమని అక్కడి వాళ్ళందరినీ వేడుకున్నాడు. బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులయ్యారు. ఆ తరువాత బర్నబా తార్సు అనే పట్టణానికి వెళ్లి సౌలు కోసం చూశాడు. అతన్ని కలుసుకుని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు. సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకుంటూ అనేకులకు బోధించేవాళ్లు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. వాళ్లల్లో ఒకతని పేరు అగబు. అతడు లేచి నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో,
తీవ్రమైన కరువు త్వరలో ప్రపంచమంతా రాబోతుంది
అని సూచించాడు. ఈ కరువు క్లౌదియా చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంభవించింది. ఇది విని అంతియొకయలో ఉన్న శిష్యులు యూదయలో నివసిస్తూ ఉన్న తమ సోదరుల కోసం తమకు చేతనైన సహాయం వాళ్ళు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగా బర్నబా సౌలు ద్వారా తాము పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు పంపారు. అపోస్తులుల కార్యములు 12వ అధ్యాయము. ఆ రోజుల్లోనే హేరోదురాజు సంఘానికి చెందిన కొందరిని హింసించటం మొదలుపెట్టాడు. అతడు యోహాను సోదరుడైన యాకోబును కత్తితో నరికి వేయించాడు. ఈ సంఘటనకు యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు పేతుర్ను కూడా బంధించాలని వెళ్లాడు. ఈ సంఘటన యూదులు పులియని రొట్టెలు తినే పండుగ రోజుల్లో సంభవించింది. అతన్ని బంధించి కారాగారంలో వేశాడు. పూటకు నలుగురి చొప్పున కాపల కాయుమని చెప్పి 16 భటులకు అతన్ని అప్పగించాడు. పస్కా పండుగ జరిగాక అతన్ని ప్రజల ముందుకు తెచ్చి విచారణ జరిపించాలని అతని ఉద్దేశం. పేతురును అంతదాకా కారాగారంలో ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందినవాళ్లు దీక్షతో దేవుణ్ణి ప్రార్థించారు. హేరోదు రేపు విచారణ చేస్తాడనగా ఆనాటి రాత్రి పేతురు ఇరువురి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. సైనికులు అతన్ని 2 ఇనుప గొనుసులతో కట్టివేసి ఉంచారు. మరికొందరు సైనికులు కారాగారం ముందు కాపలకాస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ప్రభుదూత ప్రత్యక్షం అయ్యాడు. ఆ గదియంతా వెలుగుతో నిండిపోయింది. ప్రభుదూత పేతురు భుజం తట్టి,
త్వరగా లెమ్ము
అని అంటూ అతన్ని నిద్రలేపాడు. మణికట్లకు కట్టిన సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ దూత,
లేచి నీ దుస్తులు సరిచేసుకుని చెప్పులు తొడుక్కో
అని అన్నాడు. పేతురు అలాగే చేశాడు.
నీ దుప్పటి శరీరం మీద కప్పుకొని నా వెంటరా
అని ఆ దూత అన్నాడు. పేతురు అతన్ని అనుసరిస్తూ కారాగారం నుండి వెలుపలికి వచ్చాడు. కాని దేవదూత చేస్తున్నదంతా నిజంగా జరుగుతుందని అతడు అనుకోలేదు. తానొక కల కంటున్నాననుకున్నాడు. వాళ్ళు మొదటి కాపలావాన్ని రెండవ కాపలావాన్ని దాటి పట్టణంలోకి వెళ్లే ఇనుపద్వారం దగ్గరకు వచ్చారు. అది వాళ్ల కోసం దానంతట అదే తెరుచుకుంది. వాళ్ళు దాన్ని దాటి వెళ్లారు. కొంత దూరం నడిచాక అకస్మాత్తుగా ఆ ప్రభుదూత అతన్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పటికి పేతురుకు తెలివి వచ్చింది. అతడు,
ప్రభు తన దూతను పంపి హేరోదు బంధము నుండి మరియు కీడు కలగాలని ఎదురుచూస్తున్న యూదుల నుండి నన్ను రక్షించాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు
అని తనలో తాను అనుకున్నాడు. జరిగిన వాటిని గ్రహించాక యోహాను తలయైన మరియ ఇంటికి వెళ్లాడు. యోహాన్ని మార్కు అని కూడా పిలిచేవాళ్లు. అక్కడ చాలామంది సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నారు. పేతురు తలుపు తట్టాడు. రోదే అనే పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది. ఆమె పేతురు స్వరం గుర్తించి చాలా ఆనందించింది. ఆ ఆనందంలో తలుపు కూడా తెరవకుండా లోపలికి పరిగెత్తి,
పేతురు తలుపు ముందున్నాడు
అని కేక వేసింది. వాళ్ళంతా,
నీకు మతిపోయింది
అని అన్నారు. కాని ఆమె తాను చెప్పింది నిజమని నొక్కి చెప్పింది. దానికి వాళ్ళు,
అది అతని దూతయ్యుంటుంది
అని అన్నారు. పేతురు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. వాళ్ళు వెళ్లి తలుపు తెరిచి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. పేతురు వాళ్ళందర్నీ నిశ్శబ్దంగా ఉండుమని సంజ్ఞ చేశాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారం నుండి ఏ విధంగా బయటికి తీసుకుని వచ్చాడో అందరికీ విషదంగా చెప్పాడు.
యాకోబుకు మిగతా సోదరులకు దీన్ని గురించి చెప్పండి
అని చెప్పి వాళ్లను వదిలి వేరే ప్రదేశానికి వెళ్లిపోయాడు. ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది.
పేతురు ఏమై ఉంటాడు
అని వాళ్లు ప్రశ్నించుకున్నారు. హేరోదు పేతుర్ని వెదకటానికి అంతా గాలించమన్నాడు. కాని పేతురు కనిపించలేదు. హేరోదు కాపల వాళ్లను అడ్డు ప్రశ్నలు వేసి విచారించాడు. ఆ తదుపరి ఆ కాపలా వాళ్లను చంపుమని ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన తదుపరి హేరోదు యూదయ నుండి కైసరియకు వెళ్లి అక్కడ కొద్ది రోజులు గడిపాడు. హేరోదు తూరు సీదోను ప్రజల పట్ల చాలా కోపంతో ఉన్నాడు. వాళ్ళంతా ఇప్పుడు ఒకటై హేరోదుతో మాట్లాడటానికి వెళ్లారు. రాజుగారి అంతరంగిక స్నేహితుడైన బాస్తును తమ వైపు త్రిప్పుకొని శాంతి కావాలని అడిగారు. వీళ్ల రాజ్యం తమ ఆహార ధాన్యాల కోసం హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం. ఒక నియమితమైన రోజు హేరోదు రాజదుస్తులు ధరించాడు. సింహాసనపై కూర్చొని ప్రజల్ని సంబోధిస్తూ ఒక ఉపన్యాసం ఇచ్చాడు.
ఇది దేవుని కంఠం, మనిషిది కాదు
అని ప్రజలు ఆపకుండా కేకలు వేశారు. దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీకరించినందుకు ప్రభుదూత అతన్ని తక్షణమే రోగంతో పడవేశాడు. పురుగులు పట్టి అతడు చనిపోయాడు. దైవ సందేశం విని విశ్వసిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది. బర్నబా సౌలు తమ పని ముగించుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. తమ వెంట మార్కు అని పిలువబడే యోహాన్ను కూడా పిలుచుకువచ్చారు. అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయము. అంతియొకయాలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు పండితులు ఎవరనగా, బర్నబా నీగేరు అని పిలువబడే సుమయోను, కురేని గ్రామానికి చెందిన లూకియా మనయేను, ఇతడు సామాంతరాజైన హేరోదు ఇద్దరూ కలిసి పెరిగారు. మరియు సౌలు. వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ,
బర్నబాను సౌలును నా కోసం వేరు చేయండి, వాళ్లను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను
అని అన్నాడు. అక్కడున్న వాళ్ళు వీళ్ళిద్దరిని పంపే ముందు ప్రార్థనలు ఉపవాసాలు చేసి వాళ్లపై తమ చేతులుంచి పంపారు. పవిత్రాత్మ వాళ్లను పంపాడు. వాళ్ళు సెలూకయ అనే పట్టణానికి వెళ్లి అక్కడ నుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు కుప్రా అనే ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడి నుండి సలామీ అనే పట్టణానికి వెళ్లారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవ సందేశాన్ని ప్రకటించారు. వాళ్లకు సహాయంగా యోహాను వాళ్ల వెంటే ఉన్నాడు. వాళ్ళు ఆ ద్వీపానంతా పర్యటించి పాపు అనే పట్టణం చేరుకున్నారు. ఇంద్రజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు, పేరు బర్ యేసు. అతడు సెర్గీ పౌలు అనే రాష్ట్ర పాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గీ పౌలు తెలివిగలవాడు. దైవ సందేశాన్ని వినాలని బర్నబాను సౌలును ఆహ్వానించాడు. ఇంద్రజాలికుడైన ఇలుమ, గ్రీకు భాషలో ఇది ఇతని పేరు, రాష్ట్ర పాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. అప్పుడు సౌలు ఇతన్ని పౌలు అని కూడా పిలిచేవారు. పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ,
నీవు సైతానుకు పుట్టావు, మంచిదన్న ప్రతీదీ నీకు శత్రువు, నీలో అన్ని రకాల మోసాలు కుట్రలు ఉన్నాయి. ప్రభు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకుంటావు? ఇదిగో చూడు, ప్రభు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు, గుడ్డివాడువైపోతావు
అని అన్నాడు. తక్షణమే పొగమంచు చీకట్లు అతన్ని చుట్టివేశాయి. తన చేయి పట్టుకుని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూశాడు. ఆ రాష్ట్ర పాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధనలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు. పాపు నుండి పౌలు అతని స్నేహితులు పంపులియాలోని పెర్గే అనే పట్టణానికి ఓడలో ప్రయాణంచేసి వెళ్లారు. యోహాను వాళ్లను అక్కడ వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్లిపోయాడు.
వాళ్లు పెర్గే నుండి పిసిదియా ప్రక్కన ఉన్న అంతియొకయ అనే పట్టణాన్ని చేరుకున్నారు.
ఒక విశ్రాంతిరోజు యూదుల సమాజ మందిరంలోకి వెళ్లి కూర్చున్నారు. ధర్మశాస్త్రంలోని విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజ మందిరం యొక్క అధికారులు,
సోదరులారా, ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి
అని అడగనంపారు. పౌలు లేచి నిలుచోని చేతులెత్తి,
ఇశ్రాయేలు ప్రజలారా, యూదుల వలె దైవభీతి గల ప్రజలారా, నా మాటలు వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వులను ఎన్నుకుని వాళ్ళు ఈజిప్టులో పరదేశులుగా ఉన్నప్పుడు వాళ్లను గొప్పవాళ్లుగా చేశాడు. తన అద్భుతమైన శక్తితో ఆ దేశం నుండి వాళ్లను పిలుచుకెళ్లి ఎడారుల్లో వాళ్ళ ప్రవర్తనను 40 సంవత్సరాలు సహిస్తూ వాళ్లను కాపాడాడు. కనాను దేశంలో 7 జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేశాడు. ఇవి చేయటానికి 450 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలం దాకా నాయకత్వం వహించగల న్యాయాధిపతుల్ని పంపాడు. తమకు రాజు కావాలని కోరగా కీషు కుమారుడైన సౌలును వాళ్లకు రాజుగా పంపాడు. ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు 40 సంవత్సరాలు పాలించాడు. సౌలును తీసివేశాక దావీదును వాళ్ల రాజుగా చేశాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడిలా అన్నాడు, యెషయి కుమారుడైన దావీదు నా మనసుకు నచ్చాడు, అతడు నేను చెప్పినట్లు చేస్తాడు. దేవుడు తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడైనటువంటి యేసును ఇతని వంశములో జన్మింపచేశాడు. యేసు రాకముందు యాహాను మారు మనసును గురించి, బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడిలా అన్నాడు, నేనెవరిననుకున్నారు? నేను మీరనుకుంటున్న వాణ్ణి కాదు, కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు. సోదరులారా, అబ్రహాము వంశీయులారా, దైవభీతి గల ఇతర ప్రజలారా, రక్షణ గురించి తెలియచేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేశాడు. కాని యెరూషలేము ప్రజలు, వాళ్ల పాలకులు ఈ యేసును గుర్తించలేదు. యేసుకు మరణదండన వేయించి ప్రతి విశ్రాంతి రోజున చదివే ప్రవక్తల మాటలు నిజం చేశారు. ఆయనకు మరణదండన విధించటానికి వాళ్లకు ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయించుమని పిలాతును కోరారు. లేఖనాల్లో ఆయన్ని గురించి వ్రాసిన విధంగా వాళ్ళాయనను చంపారు. ఆ తరువాత సిలువ నుండి క్రిందకి దింపి సమాధి చేశారు. కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఇది వరలో ఆయనతో కలిసి గలలీ నుండి యెరూషలేమునకు ప్రయాణం చేసిన ప్రజలకు చాలా రోజులు దాకా కనిపించాడు. వాళ్లు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు వాళ్ల సంతతి అయిన మన కోసం పూర్తి చేశాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినయ్యాను. దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట, నేను దావీదుకు తప్పక ఇస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను అని అన్నాడు. మరొక చోట ఇలా చెప్పబడింది, నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనీయవు. దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకున్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వీకులతో సమాధి చేశారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది. కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు. మీరు ఈ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమింపబడతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాల నుండి యేసు తనను నమ్ముకున్న ప్రతి ఒక్కణ్ణి క్షమిస్తాడు. ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్త పడండి. పరిహాసం చేసే ప్రజలారా, ఆశ్చర్యం పొందండి, నశించకండి. ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది నేనొకటి చేయబోతున్నాను. మరొకరు చెప్పినా మీరు నమ్మరు.
పౌలు బర్నబా యూదుల సమాజ మందిరాన్ని వదిలి వెళుతుండగా వచ్చే విశ్రాంతి రోజు ఈ విషయాన్ని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుమని ప్రజలు అడిగారు. ప్రజలు వెళ్ళిపోయాక చాలామంది యూదులు, యూదుల మతంలో భక్తి గలవాళ్ళు పౌలు బర్నబా వెంట వెళ్లారు. పౌలు బర్నబాలు ప్రజలతో,
దేవుని అనుగ్రహాన్ని విశ్వసిస్తూ ఇలాగే జీవిస్తూ ఉండండి
అని చెప్పారు. మరుసటి విశ్రాంతి రోజున పట్టణమంతా ప్రభు సందేశాన్ని వినాలని సమావేశం అయింది. సమావేశమైన ప్రజల్ని చూసి యూదుల్లో ఈర్ష నిండిపోయింది. వాళ్ళు పౌలుకు ఎదురు తిరిగి మాట్లాడి అతన్ని దూషించారు. పౌలు బర్నబాలు ధైర్యంగా సమాధానం చెబుతూ,
అందరికన్నా ముందు దైవ సందేశాన్ని మీకు చెప్పటం మా కర్తవ్యం. కానీ మీరు నిరాకరించటం వల్ల నిత్య జీవానికి అనర్హులమని మీలో మీరు అనుకోవటం వల్ల మేము మిమ్మల్ని వదిలి ఇతరుల దగ్గరికి వెళుతున్నాము. ప్రభువు ఇలా ఆజ్ఞాపించాడు అని అన్నాడు. ప్రపంచానికి రక్షణ కలిగించాలని ఇతర దేశాలకు నిన్నొక వెలుగుగా చేశాను.
యూదులు కానివాళ్లు ఇది విని ఆనందించారు. ప్రభు సందేశాన్ని అంగీకరించారు. అనేకులు విశ్వాసులయ్యారు. శాశ్వతమైన క్రొత్త జీవితాన్నివ్వటానికి దేవుడు వీళ్లను ఎన్నుకున్నాడు. దైవ సందేశం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. కాని యూదులు పట్టణంలోని పెద్దలతో, దైవభక్తిగల గొప్పింటి స్త్రీలతో మాట్లాడి వాళ్లకు పౌలు బర్నబాల పట్ల కోపం కలిగేటట్లు చేశారు. అంతా కలిసి వాళ్లను హింసించి ఆ తదుపరి వాళ్లను తమ పట్టణం నుండి తరిమివేశారు. పౌలు బర్నబా తమ నిరసనకు చిహ్నంగా కాలి ధూళిని దులిపి ఈకొనియా అనే పట్టణానికి వెళ్లిపోయారు. కాని విశ్వాసులపై పవిత్రాత్మ ప్రభావం ఉండటం వల్ల వాళ్లలో ఉన్న ఉత్సాహం తగ్గలేదు. అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయం. ఈకొనియాలో పౌలు బర్నబా ఎప్పటిలాగే యూదుల సమాజ మందిరానికి వెళ్లి బాగా మాట్లాడారు. తద్వారా చాలామంది యూదులు, యూదులు కానివాళ్లు విశ్వాసులయ్యారు. వాళ్ల సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్లను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ల మనసుల్ని పాడుచేశారు. కాబట్టి వాళ్ళు ప్రభు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్లకు అద్భుతాలను మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి రుజువు చేశాడు. ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం మరికొందరు అపోస్తులుల పక్షం చేరిపోయారు. యూదులు కానివాళ్లు యూదులు తమ తమ నాయకులతో కలిసి అపోస్తులుల్ని అవమానించి రాళ్లతో కొట్టి చంపివేయాలనుకున్నారు. కాని అపోస్తులులు ఇది కనిపెట్టి లుకయోనియాలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించడం కొనసాగించారు. లుస్త్రాలో ఒక కుంటివాడుండేవాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు, ఎన్నడూ నడవలేదు. పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి,
లేచి నీ కాళ్లపై నిలబడు
అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలుపెట్టాడు. పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయోనియ భాషలో,
మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు
అని బిగ్గరగా అన్నారు. బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు. వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్లకు బలి ఇవ్వాలనే ఉద్దేశంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణం ద్వారాల దగ్గరకు తెచ్చారు. కాని అపోస్తులులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకుంటూ ఆ ప్రజల గుంపులోకి పరిగెత్తి ఇలా బిగ్గరగా అన్నారు,
అయ్యలారా, మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుషులమే, మీలాంటి మనుషులమే. ఈ పనికి రాని వాటి నుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని, వాటిలో ఉన్నవాటన్నిటినీ సృష్టించిన దేవుని వైపు మళ్లించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు. ఇది వరలో దేవుడు ప్రజల్ని తమ ఇష్టం వచ్చినట్లు చేయనిచ్చాడు. కాని ఆకాశం నుండి వానలు కురిపించి, పంటకాలంలో పంటలు పండించి, తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి, మన మనసుల్ని ఆనందంతో నింపి, మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేశాడు.
ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము ఇవ్వాలనుకున్న బలినివ్వటం మానుకోలేదు. కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొనియ పట్టణాల నుండి వచ్చి ప్రజల్ని తమ వైపు మళ్లించుకున్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్లు విసిరారు. అతడు చనిపోయాడనుకుని అతన్ని ఊరి బయట పారవేశారు. శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్లీ పట్టణంలోకి వెళ్లాడు. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి దెర్బే అని పట్టణానికి ప్రయాణమయ్యారు. ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసుకున్నారు. లుస్త్ర, ఈకొనియ, అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు. శిష్యుల్ని ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండుమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు.
దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలనుభవించాలి
అని వాళ్ళు అన్నారు. పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించిన వాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్లను ప్రభువుకు అప్పగించారు. ఆ తదుపరి పిసిదియా ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుండి పంపులియా చేరుకున్నారు. పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడి నుండి అత్తాలియాకు వెళ్లారు. అత్తాలియా నుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్లను దేవునికి అప్పగించింది ఇక్కడే. అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు కానివాళ్లు కూడా తనను నమ్మేటట్లు దేవుడు ద్వారాలను ఏ విధంగా తెరిచాడో చెప్పారు. వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలాకాలం గడిపారు. అపోస్తులుల కార్యములు 15వ అధ్యాయము. కొందరు యూదయ నుండి అంతియొకయకు వచ్చి అక్కడున్న సోదరులకు,
సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదు
అని బోధించారు. ఈ కారణంగా పౌలు, బర్నబా వాళ్లతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేశారు. అపోస్తులుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశంతో పౌలును, బర్నబాను మరి కొంతమందిని యెరూషలేమునకు పంపాలనే నిర్ణయం జరిగింది. అక్కడున్న సంఘం వీళ్లకు వీడుకోలు ఇచ్చింది. వీళ్లు ఫొనీషియా, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కాని వాళ్లల్లో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్లకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది. వీళ్లు యెరూషలేము చేరగానే సంఘము, అపోస్తులులు, పెద్దలు అంతా కలిసి వీళ్లకు స్వాగతం ఇచ్చారు. పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని వాళ్లకు చెప్పారు. పరిసయ్యుల తెగకు చెందిన కొందరు భక్తులు లేచి,
యూదులు కాని వాళ్లు తప్పక సున్నతి చేసుకోవాలి, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి
అని అన్నారు. అపోస్తులులు, పెద్దలు కలిసి ఈ విషయాన్ని పరిశీలించారు. ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి ఇలా అన్నాడు,
సోదరులారా, యూదులు కానివాళ్లు నా నోటి నుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలాకాలం క్రిందటే దేవుడు మనందరి నుండి నన్నెన్ను కొన్నట్లు మీకు తెలుసు. మానవుల మనస్సు తెలిసిన దేవుడు మనకిచ్చినట్లే పవిత్రాత్మను వాళ్లకు కూడా ఇచ్చి వాళ్లను అంగీకరించినట్లు మనకు తెలియచేశాడు. మనకు వాళ్లకు వ్యత్యాసం చూపలేదు, వాళ్లు విశ్వసించారు కనుక వాళ్ల హృదయాలను పవిత్రం చేశాడు. మరి అలాంటప్పుడు బరువైన ఈ కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడుతున్నారు? ఈ బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేకపోయాము కదా. దేవుడు కోప్పడతాడో లేదో చూడాలనుందా? యేసు ప్రభువు దయతో మనము వీళ్లు కూడా రక్షింపబడతామని నమ్ముతున్నాము.
సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. బర్నబా, పౌలు, యూదులు కాని వాళ్లల్లో దేవుడు తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని గురించి చెప్పగా వాళ్ళు విన్నారు. పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా అన్నాడు,
సోదరులారా, నా మాటలు వినండి. దేవుడు మొదట్లో యూదులు కాని వాళ్ల పట్ల తన అభిమానాన్ని చూపి వాళ్ల నుండి కొందరిని ఎన్నుకుని తన ప్రజలుగా ఎలా చేసుకున్నాడో సీమోను మనకు వివరించి చెప్పాడు. ఈ సంఘటనను ప్రవక్తలు ఈ వాక్యాల్లో సరిగ్గా వర్ణించారు. కూలిపోయిన దావీదు ఇంటిని పునర్నిర్మిస్తాను, ఆ శిథిలాలతో కొత్త ఇంటిని నిర్మిస్తాను, మిగతా వాళ్లంతా ప్రభును వెతుకుతారు, నేనెన్నుకున్న యూదులు కాని ప్రజలు కూడా వెతుకుతారు అని ప్రభువు చాలాకాలం క్రిందటే తెలియచేశాడు. దేవుడు యూదులు కాని వాళ్లను కూడా అంగీకరించాడు కాబట్టి దేవుని వైపు మళ్ళుతున్న వాళ్ల మనస్సుకు కష్టం కలిగించకూడదని నా అభిప్రాయం. కాని తరతరాల నుండి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి పట్టణంలో ప్రకటిస్తూ వాటిని ప్రతి విశ్రాంతిరోజు సమాజ మందిరాల్లో చదివారు కాబట్టి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం ముట్టరాదని, పరస్త్రీని కామించకూడదని, గొంతునులిమి చంపిన జంతువుల మాంసం ముట్టరాదని, జంతువుల రక్తాన్ని తినరాదని వాళ్లకు మనం వ్రాయాలి.
అపోస్తులులు, పెద్దలు, సంఘ సభ్యులు అంతా కలిసి సంఘం నుండి కొందరిని ఎన్నుకుని పౌలు, బర్నబాతో సహా వాళ్లను అంతియొకయకు పంపారు. సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అని పిలువబడే యూదాను, సీలను ఎన్నుకుని వాళ్ల వెంట ఈ లేఖను పంపారు.
మీ సోదరులైన అపోస్తలుల నుండి, పెద్దల నుండి అంతియొకయ, సిరియా, కిలికియా పట్టణాల్లోని యూదులు కాని సోదరులకు శుభం. ప్రియ సహోదరులారా, మా అనుమతి లేకుండా మాలో కొందరు అక్కడికి వచ్చి తమ మాటలతో మీలో అశాంతి కలిగించి మీ మనసుల్ని పాడు చేశారని విన్నాము. మా ప్రియమిత్రులైన బర్నబాతో, పౌలుతో కొందరిని మీ వద్దకు పంపాలని మేమంతా కలిసి నిర్ణయించాము. వీళ్లు
మన యేసుక్రీస్తు ప్రభువు కోసం తమ ప్రాణాల్ని తెగించిన వాళ్ళు. అందువల్ల మేము వ్రాస్తున్నవి తమ నోటి ద్వారా మీకు తెలపాలని యూదాను సీలను పంపుతున్నాము. ఈ నియమాల్ని తప్ప మిగతా నియమాల్ని మీపై మోపటం భావ్యం కాదని పవిత్రాత్మకు మాకు అనిపించింది. విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని, గొంతు నులిమి చంపిన జంతువుల మాంసాన్ని, జంతువుల రక్తాన్ని ముట్టకండి, పరస్త్రీని కామించకూడదని, ఇలా వీటికి దూరంగా ఉండటం వల్ల మీలో సత్ప్రవర్తన కలుగుతుంది. వీడ్కోలు.
వాళ్ళు సెలవు తీసుకుని అంత్యొకయకు వెళ్లారు. యేసు భక్తులందర్నీ పిలిచి వాళ్లకి లేఖనిచ్చారు. ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు చాలా ఆనందించారు. యూదా, సీల కూడా ప్రవక్తలు కాబట్టి ఆ ఊరి సోదరులతో చాలాసేపు మాట్లాడి వాళ్లను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు. వాళ్ళక్కడ కొద్ది రోజులు గడిపారు. ఆ తదుపరి అక్కడి సోదరులు శాంతి కలుగుగాక అని కోరుతూ వాళ్లకు వీడుకోలు చెప్పారు. వీళ్లు తమను పంపిన వాళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయారు. కాని సీల అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. పౌలు, బర్నబా అంత్యొకయలో కొద్ది రోజులు గడిపారు. వీళ్లు ఇంకా అనేకులు కలిసి ప్రభువు సందేశాన్ని ఉపదేశించి బోధించారు. కొంతకాలం తరువాత పౌలు బర్నబాతో,
ప్రభు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి మనం మళ్లీ వెళదాం. అక్కడి సోదరుని కలుసుకుని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి వద్దాం
అని అన్నాడు. బర్నబా మార్కు అని పిలువబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకున్నాడు. కాని తమతో పనిచేయకుండా తమను పంపులియాలో వదిలివేశాడు కాబట్టి పౌలు అతన్ని పిలుచుకు వెళ్లటం మంచిది కాదనుకున్నాడు. బర్నబా పౌలు మధ్య తీవ్రమైన స్పర్ధ కలగటం వల్ల వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట పిలుచుకొని ఓడలో సైప్రస్కు వెళ్లాడు. పౌలు సీలను తన వెంట పిలుచుకొని వెళ్లాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు. అతడు సిరియా, కిలికియా పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము. ఆ తరువాత పౌలు దెర్బే వెళ్లి అక్కడ నుండి లుస్త్రాకు వెళ్లాడు. లుస్త్రాలో తిమోతి అనే పేరుగల ఒక విశ్వాసి ఉండేవాడు. అతని తల్లి భక్తిగల యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. లుస్త్రా, ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. పౌలు అతన్ని తన వెంట పిలుచుకు వెళ్దామనుకున్నాడు. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతంలో నివసించే యూదులందరికీ తెలుసు కాబట్టి అతనికి సున్నతి చేయించాడు. అపోస్తులులు, పెద్దలు యెరూషలేములో నిర్ణయించిన నియమాల్ని వాళ్లు ప్రతి పట్టణానికి వెళ్లి ప్రజలకు తెలియచేసి వాటిని పాటించుమని చెప్పారు. తద్వారా సంఘాల్లో భక్తి అభివృద్ధి చెందింది. రోజురోజుకు ఆ సంఘాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వాళ్లు ఆసియా ప్రాంతాలకు వెళ్లి ఈ సందేశాన్ని బోధించాలనుకున్నారు. కాని పరిశుద్ధాత్మ వాళ్లను ఆపాడు. కనుక వాళ్లు ఫ్రుగియా, గలతీయాలలోని ప్రతి గ్రామానికి వెళ్లారు. ముసియా పొలిమేరలకు వచ్చాక బీతూనియాకు వెళ్లటానికి ప్రయత్నించారు. కాని యేసు ఆత్మ అందుకు అంగీకరించలేదు. ఆ కారణంగా వాళ్లు ముసియా దాటి త్రోయకు వెళ్లారు. మాసిదోనియా ప్రాంతం వాడొకడు,
మాసిదోనియాకి వచ్చి మమ్మల్ని రక్షించండి
అని వేడుకొన్నట్లు ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగింది. పౌలుకు దర్శనం కలిగాక మాసిదోనియా నివాసులకు సువార్త ప్రకటించటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకొన్నాడని గ్రహించి తక్షణమే మేము అక్కడికి వెళ్లటానికి సిద్ధం అయ్యాము. త్రోయ నుండి సముద్ర ప్రయాణం చేసి నేరుగా సముత్రాకేకు వెళ్లి మరుసటి రోజు నెయాపోలి చేరుకున్నాము. అక్కడి నుండి ప్రయాణమై రోము సామ్రాజ్యములోని ఫిలిప్పీకి వెళ్లాం. ఫిలిప్పీ మాసిదోనియాలోని ప్రాంతంలో చాలా ముఖ్యమైన పట్టణం. మేము ఆ పట్టణంలో చాలా రోజులు గడిపాము. ఒక విశ్రాంతి రోజున ప్రార్థనలు చేయటానికి స్థలం దొరుకుతుందని ఆశిస్తూ ఊరి బయట ఉన్న నది దగ్గరకు వెళ్ళాము. అక్కడికి వచ్చిన ఆడవాళ్లతో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాము. మా మాటలు వింటున్న ఒకావిడ పేరు లూదియా. ఈవిడ తుయతైరా గ్రామానికి చెందింది. ఊదారంగు పొడిని వ్యాపారము చేసే ఈ లూదియా భక్తురాలు. దేవుడు ఆవిడ మనస్సును మార్చి పౌలు సందేశం వినేటట్లు చేశాడు. ఆమె ఇంట్లో ఉన్నవాళ్లంతా బాప్తీస్మము పొందాక మమ్మల్ని ఇంటికి ఆహ్వానించింది.
నేను నిజంగా ప్రభు భక్తురాలననే నమ్మకం మీలో ఉన్నట్లయితే వచ్చి మా ఇంట్లో ఉండండి
అని మమ్మల్ని వేడుకొని చాలా బలవంతం చేసింది. ఒకసారి మేము ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా ఒక బానిస పిల్ల కనిపించింది. ఆమెకు సోదే చెప్పే శక్తిగల పుతోను అనే దయ్యము పట్టి ఉంది. ఆమె సోదే చెప్పటం వల్ల ఆమె యజమానులు చాలా డబ్బు గడించారు. ఆమె పౌలును మమ్మును అనుసరిస్తూ,
వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, రక్షణకు దారి చూపుతున్నారు
అని బిగ్గరగా కేక పెట్టేది. ఇలా చాలా రోజులు చేసింది. చివరకు పౌలు విసుకుచెంది వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో,
యేసుక్రీస్తు పేరిట ఆమెను వదిలిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను
అని అన్నాడు. వెంటనే దయ్యం ఆమెను వదిలివేసింది. ఆ బానిసపిల్ల యజమానులు తాము డబ్బు చేసుకునే ఆశ నశించిందని గ్రహించి పౌలును సీలను బంధించారు. వాళ్లను బహిరంగంగా రోము సైనికాధికారుల ముందుకు పిలుచుకువచ్చి,
వీళ్లు యూదులు, మన పట్టణంలో అలజడి లేపుతున్నారు. రోము పౌరులుగా మనము ఆచరించలేని ఆచారాలను వాళ్లు మనకు చెబుతున్నారు. వాటిని అంగీకరించటం కూడా న్యాయం కాదు
అని అన్నారు. ప్రజల గుంపు పౌలు సీలల మీద పడింది. అధికారులు వాళ్ల దుస్తుల్ని చింపి కొట్టమని ఆజ్ఞాపించారు. చావకొట్టి వాళ్లను చెరసాలలో పడవేస్తూ, వీళ్లను జాగ్రత్తగా కాపలకాయండి అని ఆ చెరసాల అధికారితో చెప్పారు. కనుక ఆ చెరసాల అధికారి వాళ్ల కాళ్లను బొండ కొయ్యకుగల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో పడవేశాడు. అర్ధరాత్రి వేళ పౌలు సీల ప్రార్థనలు చేస్తూ దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బందీలు వింటున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్లకు కట్టిన కట్లు తెగిపోయాయి. చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరిచి ఉండటం చూసి నేరస్తులు అందరూ తప్పించుకుపోయారనుకుని కత్తిదూసి తనను తాను చంపుకోబోయాడు. కాని పౌలు,
హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాము
అని బిగ్గరగా అన్నాడు. ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి వణుకుతూ పౌలు సీలల కాళ్లమీద పడ్డాడు. ఆ తరువాత వాళ్లను బయటికి పిలుచుకువచ్చి,
అయ్యా, నేను రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలి
అని అడిగాడు. వాళ్ళు,
యేసు ప్రభువును నమ్ము, నీకు నీ ఇంట్లోని వాళ్లకందరికీ రక్షణ లభిస్తుంది
అని సమాధానం చెప్పారు. ఆ తరువాత వాళ్ళు ప్రభు సందేశాన్ని అతనికి అతని ఇంట్లోని వాళ్లకందరికీ చెప్పారు. ఆ అధికారి ఆ రాత్రివేళ వాళ్లను పిలుచుకు వెళ్లి గాయాలను కడిగాడు. వెంటనే అతడు అతని ఇంట్లోని వాళ్లు బాప్తిస్మము పొందారు. ఆ తరువాత అతడు వాళ్లను తన ఇంటికి పిలుచుకు వెళ్లి వాళ్లకు భోజనం పెట్టాడు. అతడు అతని ఇంట్లోని వాళ్లు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలుపెట్టినందుకు చాలా ఆనందించారు. తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకు పంపి వాళ్లను విడుదల చేయమని ఆజ్ఞాపించారు.
నిన్ను శీలను విడుదల చేయమని న్యాయాధికారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళచ్చు, క్షేమంగా వెళ్ళండి
అని చెరసాల అధికారి అన్నాడు. కాని పౌలు వాళ్లతో,
మేము రోము పౌరులమైనా విచారణ జరపకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టారు, కారాగారంలో పడవేశారు. కాని ఇప్పుడు రహస్యంగా పంపివేయాలని చూస్తున్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల చేయమని అధికారులతో చెప్పండి
అని అన్నాడు. భటులు ఈ వార్త అధికారులకు తెలియచేశారు. వాళ్ళు పౌలు సీలలు రోము పౌరులని విని భయపడిపోయారు. అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు వెళ్లి తమ తప్పు క్షమించమని వేడుకున్నారు. వాళ్లను ఊరి బయటకు పిలుచుకు వెళ్లి దయ ఉంచి తమ ఊరు విడిచి వెళ్లమని వాళ్లను కోరారు. పౌలు సీలలు కారాగారం నుండి లూదియ ఇంటికి వెళ్లారు. అక్కడున్న సోదరులను కలుసుకుని వాళ్లల్లో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్లిపోయారు. అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము. వాళ్ళు అంఫిపోలి అపోలోనియా పట్టణాల ద్వారా ప్రయాణం చేసి దెస్సలోనికా అనే పట్టణం చేరుకున్నారు. అక్కడ ఒక యూదుల సమాజ మందిరం ఉంది. అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ 3 శనివారాలు గడిపాడు. వాళ్లతో యూదుల లేఖనాలు చెప్పి విషయాలు తర్కించాడు. క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలు ఉపయోగించి రుజువు చేశాడు.
నేను చెబుతున్నా ఈ యేసే క్రీస్తు
అని వాళ్లకు నచ్చ చెప్పాడు. తద్వారా కొందరు సమ్మతించి పౌలు శీలల పక్షము చేరిపోయారు. దైవ భీతిగల చాలామంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ల పక్షం చేరిపోయారు. ఇది గమనించి యూదులు అసూయపడ్డారు. సంతలో ఉన్న పనిలేని వాళ్లను కొందరిని సమావేశపరిచి పట్టణంలో అల్లర్లు మొదలుపెట్టారు. పౌలు శీలలను ప్రజల ముందుకు లాగాలనుకుని అంతా కలిసి యాసోను ఇంటిమీద పడ్డారు. వాళ్లు అక్కడ కనిపించకపోయేసరికి యాసోన్ను మరికొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకుని వచ్చి,
ప్రపంచాన్నే కలవరపరిచిన ఈ మనుషులు ఇప్పుడిక్కడికి వచ్చారు. వీళ్లకు యాసోను తన ఇంట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు
అని కేకలు వేశారు. ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు అధికారులు రేకెత్తిపోయారు. ఆ తరువాత యాసోనుతో మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకుని వాళ్లను వదిలివేశారు. అర్ధరాత్రి కాగానే సోదరులు పౌలు శీలలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చిన వాళ్లు యూదుల సమాజ మందిరానికి వెళ్లారు. తెస్సలోనిక వాళ్లకన్నా బెరయా వాళ్లు మర్యాద కలవాళ్ళు. వాళ్లు దైవ సందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్లు. ప్రతిరోజు పవిత్ర గ్రంథాలు చదివి ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్లు. చాలామంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్లలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు పురుషులు కూడా విశ్వాసులయ్యారు. పౌలు దైవ సందేశాన్ని బెరయాలో కూడా ఉపదేశిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులకు తెలిసింది. వాళ్లు అక్కడికి వెళ్లి ప్రజలను పురికొలిపి వాళ్లలో అల్లర్లు రేకెత్తించారు. వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. శీల తిమోతి బెరయలోనే ఉండిపోయారు. పౌలుతో వెళ్లిన వాళ్లు అతనితో కలిసి ఏథేన్సు దాకా వెళ్లారు. శీలను తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ల ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్లు తిరిగి బెరయకు వెళ్లిపోయారు. పౌలు ఏథేన్సులో వాళ్లకోసం ఎదురుచూస్తూ కొద్ది రోజులు ఆగిపోయాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ క్షోభించింది. అందువల్ల సమాజ మందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవ భీతిగల యూదులు కాని ప్రజలతో, సంతకు వచ్చిపోయే ప్రజలతో ప్రతిరోజు మాట్లాడేవాడు. ఎపీకూరియులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు.
ఆ వదరుబోతు ఏమంటున్నాడు
అని కొందరు అన్నారు.
ఇతర దేవుళ్లను గురించి ప్రబోధిస్తున్నట్లుంది
అని మరికొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాని గురించి ప్రకటించటం వల్ల అతన్ని వాళ్ళిలా విమర్శించారు. వాళ్ళు అతనిని పట్టుకుని అరేయో పగు సభకు పిలుచుకు వచ్చారు.
నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధన ఏమిటో మేము తెలుసుకోవచ్చా
అని కొందరు అడిగారు.
మీరు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేశారు, వాటి అర్థం మాకు చెప్పండి
అని మరికొందరు అడిగారు. ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు తమ కాలానంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపేవాళ్ళు, మరే పని చేసేవాళ్ళు కాదు. పౌలు అరియోపగు సభలో నిలుచుని,
ఏథెన్సు ప్రజలారా, మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు, ఇది నేను గమనించాను. నేను మీ పట్టణమంతా పర్యటించాను, మీరు పూజించే వాటిని చూశాను. అంతేకాదు, సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద తెలియని దేవునికి అని వ్రాయబడి ఉండటం చూశాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను. ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి భూమికి ప్రభు అయినటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకునే గాలిని, కావలసిన ప్రతి వస్తువును ఇచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? ఆయన ఒక్క మనుషునితో మానవులందరినీ సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేశాడు. వాళ్ల కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు. మానవులు తనను వెతకాలని, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్లకు కలిగించాలని ఇలా చేశాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనమున్నాం. మీలోని కొందరు కవులు చెప్పినట్లు, మనం ఆయన సంతానం. మనం దేవుని సంతానం కదా. అలాంటప్పుడు దేవుడు బంగారంతో కాని లేక వెండితో కాని లేక రాతితో కాని చేయబడిన విగ్రహము లాంటి వాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహములంటి వాడు కాడు. గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసి చూడనట్లు ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కణ్ణి మారుమనసు పొందుమని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి తాను చేయనున్న దాన్ని ప్రజలందరికీ రుజువు చేశాడు.
చనిపోయిన వారు యేసువలే బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతన్ని హేళన చేశారు. మరికొందరు,
ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది
అని అన్నారు. పరిస్థితులు ఇలా అవటం వల్ల పౌలు ఆ సభ నుండి వెళ్లిపోయాడు. కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్లలో అరియోపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియోనూసియు అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగు వాళ్లున్నారు. అపోస్తులుల కార్యములు 18వ అధ్యాయము. ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కోరింతుకు వెళ్లాడు. అక్కడ అకుల అనే యూదుణ్ణి కలుసుకున్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్లౌదియా యూదులందర్నీ రోము నగరం వదిలి వెళ్ళుమని ఆజ్ఞాపించటం వలన అకుల ఇటలీ నుండి తన భార్య ప్రిస్కిల్లతో కలిసి ఈ మధ్య ఇక్కడికి వచ్చాడు. పౌలు వాళ్లను చూడటానికి వెళ్లాడు. తనలాగే వాళ్లు కూడా గుడారాలు చేసి జీవించేవాళ్లు కనుక వాళ్లతో కలిసి ఉండి పనిచేశాడు. ప్రతి విశ్రాంతిరోజు సమాజ మందిరాల్లో తర్కించి యూదుల్ని, గ్రీకుల్ని ఒప్పించటానికి ప్రయత్నించేవాడు. మాసిదోనియా నుండి సీల, తిమోతీలు వచ్చాక పౌలు తన కాలానంతా బోధించటానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి యేసు ప్రభువే క్రీస్తు అని నిరూపించేవాడు. కాని యూదులు ఎదురుతిరిగి అతన్ని దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తుల్ని దులిపి,
మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుణ్ణి కాదు, ఇక మీదట నేను యూదులు కాని వాళ్ల దగ్గరకు వెళతాను
అని అన్నాడు. పౌలు సమాజ మందిరాన్ని వదిలి ప్రక్కనున్న తీతియు యూస్తు అనే విశ్వాసి ఇంటికి వెళ్లాడు. యూదుల సమాజ మందిరంపై అధికారిగా పనిచేస్తున్న క్రిస్పు అనే వ్యక్తి అతని ఇంట్లోని వాళ్లు ప్రభువును విశ్వసించారు. చాలామంది కోరింతు ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తీస్మము పొందారు. ఒకనాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కనిపించి,
ఈ పట్టణంలో నా ప్రజలు చాలామంది ఉన్నారు, కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను. ఎవరూ నీకు ఎదురు తిరగలేరు, ఏ హాని చెయ్యలేరు
అని అన్నాడు. పౌలు 1.5 సంవత్సరాలు అక్కడుండి దైవ సందేశాన్ని వాళ్లకు బోధించాడు. గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయా ప్రాంతానికి సామంతరాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతన్ని న్యాయస్థానం ముందుకు తెచ్చి,
ఇతడు మన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించుమని ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నాడు
అని అతన్ని నిందించారు. పౌలు సమాధానం చెప్పటానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో,
మీరు ఘోరమైన నేరాన్ని గురించి కానీ లేక చెడు నడతను గురించి కానీ చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినడం సమంజసంగా ఉంటుంది. కానీ మీ ఆరోపణ పదాలను గురించి, పేర్లను గురించి, మీ శాస్త్రాలని గురించి కాబట్టి మీలో మీరు తీర్మానం చేసుకోండి. అలాంటి వాటిపై నేను తీర్పు చెప్పను
అని అంటూ వాళ్లను న్యాయస్థానము నుండి తరిమివేశాడు. వాళ్ళు యూదుల సమాజ మందిరానికి పెద్ద అయినటువంటి సొస్తెనేసును పట్టుకుని అతని న్యాయస్థానం ముందు కొట్టారు. అయినా గల్లియో తనకు సంబంధం లేనట్టు ఊరుకున్నాడు. పౌలు కోరింతులో కొంతకాలం ఉన్నాడు. ఆ తరువాత అక్కడున్న సోదరుల్ని వదిలి ప్రిస్కిలను అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియా దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు తాను మ్రొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. వాళ్లు ఎఫేసు చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను వదిలి తానొక్కడే సమాజ మందిరానికి వెళ్లి యూదులతో తర్కించాడు. వాళ్లు అతన్ని తమతో మరికొన్ని రోజులుండుమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. కాని వెళ్లే ముందు,
దేవుని చిత్తమైతే మళ్లీ వస్తాను
అని వాళ్లతో చెప్పి అక్కడి నుండి ఓడలో ప్రయాణం చేశాడు. అతడు కైసరియా తీరాన్ని చేరుకొని అక్కడి నుండి యెరూషలేము వెళ్లాడు. అక్కడున్న సంఘానికి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుండి అంతియొకయకు వెళ్లాడు. అంతియొకయలో కొద్ది రోజులు గడిపి అక్కడ నుండి ప్రయాణమై గలతీయా, ఫ్రుగియా ప్రాంతాల్లో పర్యటన చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల్లో విశ్వాసం అభివృద్ధి చెందేటట్లు చేశాడు. ఇది ఇలా ఉండగా అపోల్లో అనే యూదుడు ఎఫేసు పట్టణానికి వెళ్లాడు. అపోల్లో స్వగ్రామం అలెక్సాంద్రియా. ఇతడు గొప్ప పండితుడు, యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు, ప్రభువు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తీసం విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు మాత్రమే తెలుసు. అతడు యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రిస్కిల్ల అకుల ఇతని బోధన విని అతన్ని తమ ఇంటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి ఇంకా విషదంగా చెప్పారు. అపోల్లో అకయ ప్రాంతానికి వెళ్లాలనుకున్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బలపరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం వ్రాసి ఇతనికి స్వాగతం చెప్పుమని అడిగారు. అతడు వెళ్లి దైవానుగ్రహం వల్ల యేసును విశ్వసించిన వాళ్లకు చాలా సహాయం చేశాడు. ప్రజలందరి ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి వాళ్లను ఓడించి శాస్త్రాల ద్వారా యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేశాడు. అపోస్తులుల కార్యములు 19వ అధ్యాయము. అపోల్లో ఇంకా కోరింతులోనే ఉన్నాడు. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫేసు చేరుకున్నాడు. అక్కడ కొంతమంది శిష్యుల్ని కలుసుకొని వాళ్లతో,
మీరు విశ్వసించిన పిదప పవిత్రాత్మను పొందారా
అని అడిగాడు. వాళ్ళు,
లేదండి, పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా మేము వినలేదు
అని సమాధానం చెప్పారు. పౌలు,
మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు
అని అడిగాడు.
యోహాను బాప్తిస్మం
అని వాళ్ళు చెప్పారు. పౌలు,
యోహాను మారు మనసుకు సంబంధించిన బాప్తిస్మమునిచ్చాడు. అతడు తన తరువాత రానున్నవాణ్ణి, అంటే యేసును నమ్మని ప్రజలకు బోధించాడు కదా
అని అన్నాడు. ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభు పేరిట బాప్తిస్మము పొందారు. పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళమీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు. అక్కడ మొత్తం 12 మంది ఉన్నారు. పౌలు యూదుల సమాజ మందిరానికి 3 నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని కొందరు నమ్మలేదు, తమ పట్టు వదులుకోలేదు. పైగా ప్రభువు చూపిన మార్గాన్ని బహిరంగంగా దూషించారు. అందువల్ల పౌలు వాళ్లను వదిలి శిష్యుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. అతడు తురన్ను ఉపన్యాసశాలలో ప్రతిరోజు తర్కించేవాడు. ఇలా 2 సంవత్సరాలు గడిచాయి. ఫలితంగా ఆసియా ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, గ్రీకులు అందరూ ప్రభు సందేశాన్ని విన్నారు. దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేశాడు. ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్లను, తుండు గుడ్డల్ని తీసుకుని జబ్బుతో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్లేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి, పట్టిన దయ్యాలు వదిలిపోయేవి. చుట్టూ ఉన్న ప్రాంతాలలో తిరిగి దయ్యాల్ని వదిలిస్తున్న కొందరు యూదులు యేసు ప్రభు పేరునుపయోగించి దయ్యాలు పట్టిన వాళ్లకు నయం చేయటానికి ప్రయత్నించారు. వాళ్ళు,
పౌలు ప్రకటిస్తున్న యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము, బయటకురా
అని అనేవాళ్ళు. స్కేవా అని యూదుల ప్రధాన యాజకుడు, అతని 7 కుమారులు ఇలా చేసేవాళ్ళు. ఒకసారి ఆ దయ్యం,
యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, కానీ మీరెవరు
అని అడిగింది. ఆ దయ్యం పట్టినవాడు వాళ్ల మీద పడి వాళ్లను బాగా కొట్టాడు. వాళ్ళు రక్తం కార్చుకుంటూ ఆ ఇల్లు వదిలి దిగంబరంగా పారిపోయారు. ఎఫెసులో నివసిస్తున్న యూదులకు, గ్రీకులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభు నామాన్ని చాలా గౌరవించటం మొదలుపెట్టారు. ఇది జరిగాక చాలామంది తాము చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకోవటం మొదలుపెట్టారు. మంత్ర విద్య నేర్చిన కొందరు తమ గ్రంథాల్ని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చివేశారు. ఆ తదుపరి వాళ్ళు తాము కాల్చిన గ్రంథాల వెలకట్టి వాటి వేల సుమారు 50,000 డ్రాక్మాలని నిర్ణయించారు. ఈ విధంగా ప్రభు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ సంఘటనలు జరిగాక పౌలు మాసిదోనియా, అకయ ప్రాంతాల ద్వారా యెరూషలేము వెళ్లాలని పరిశుద్ధాత్మ సహాయంతో నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్లాక రోము నగరాన్ని తప్పక దర్శించాలనుకున్నాడు. తనకు సహాయం చేసేవాళ్లల్లో 2 మాసిదోనియకు పంపాడు. వాళ్ల పేర్లు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియా ప్రాంతంలో మరికొంతకాలం గడిపాడు. ఆ రోజుల్లోనే ప్రభువు చూపిన మార్గాన్ని గురించి పెద్ద గొడవ జరిగింది. డెమేత్రి అనే ఒక కంసాలి ఉండేవాడు. ఇతడు అర్తెమీ దేవత ఉండే మందిరం యొక్క ప్రతిరూపాలను వెండితో తయారుచేసి అమ్మేవాడు. తద్వారా తన క్రింద పనిచేసేవాళ్లకు చాలినంత పని కల్పించేవాడు. తన పనివాళ్లను, తనలాంటి వృత్తి చేసేవాళ్లను సమావేశపరిచి ఈ విధంగా అన్నాడు.
అయ్యలారా, మనమీ వ్యాపారంలో చాలా ధనం గడుస్తున్న విషయం మీకందరికీ తెలుసు. ఈ పౌలనేవాడు ఏం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఇతడిక్కడ ఎఫెసులో, సుమారు ఆసియా ప్రాంతాలన్నిటిలో మానవుడు సృష్టించిన విగ్రహాలు దేవుళ్ళు కాదంటూ చాలామంది ప్రజల్ని నమ్మించి తప్పుదారి పట్టిస్తున్నాడన్న విషయం మీరు విన్నారు. ఈ కారణంగా మన వ్యాపారానికి ఉన్న మంచి పేరు పోయే ప్రమాదముంది. పైగా అర్తెమి మహాదేవి మందిరానికున్న విలువ పోతుంది. ఆసియా ప్రాంతాల్లోనే కాక ప్రపంచమంతా పూజింపబడుతున్న ఆ దేవత యొక్క గొప్పతనము కూడా నశించిపోతుంది.
ఈ మాటలు విన్న వాళ్లకు చాలా ఉద్రేకం కలిగింది. వాళ్ళు బిగ్గరగా,
ఎఫెసు ప్రజల అర్తెమి దేవత గొప్పది
అని నినాదం చేయటం మొదలుపెట్టారు. ఈ అలజడి ఆ పట్టణమంతా వ్యాపించిపోయింది. మాసిదోనియాకు చెందిన గాయియు అరిస్తరుకు అనే ఇద్దరు వ్యక్తులు పౌలు వెంట ఉన్నారు. ప్రజలు వీళ్లను బంధించి త్రోసుకుంటూ ఒక గుంపుగా పెద్ద నాటకశాలలోకి ప్రవేశించారు. పౌలు ప్రజల ముందుకు రావాలనుకున్నాడు, కాని అనుచరులతన్ని వెళ్లనివ్వలేదు. పౌలు స్నేహితులు కొందరు ఆ ప్రాంతాలకు పాలకులుగా ఉండేవాళ్లు. నాటకశాలలోకి వెళ్లవద్దని వేడుకుంటూ వీళ్లు పౌలుకు ఒక ఉత్తరం పంపారు. ఆ సభ అంతా గందరగోళంగా ఉంది. కొందరు ఇదని, కొందరు అదని బిగ్గరగా కేకలు వేశారు. కొందరికి తప్ప మిగతా వాళ్ళకెవ్వరికి తామక్కడికి ఎందుకు వచ్చింది తెలియదు. యూదులు అలెక్సాంద్రును ముందుకు త్రోశారు. కొందరు కేకలు వేస్తూ అతనికి ఏదో సలహా ఇచ్చారు. అతడందర్నీ శాంతంగా ఉండమని సంజ్ఞ చేసి సమాధానంగా ఏదో చెప్పబోయాడు. అతడు కూడా ఒక యూదుడని తెలుసుకొన్నాక వాళ్ళంతా 2 గంటలసేపు ఒకే గొంతుతో,
ఎఫెసు ప్రజల అర్తెమి దేవత చాలా గొప్పది
అని నినాదం చేశారు. ఆ గ్రామాధికారి ప్రజల్ని శాంతపరుస్తూ ఇలా అన్నాడు,
ఎఫెసు ప్రజలారా, మహాదేవత అర్తెమి యొక్క మందిరాన్ని, స్వర్గం నుండి పడిన శిలా విగ్రహాన్ని చూసుకునే బాధ్యత ఎఫెసు పట్టణంపై ఉంది. ఇది ప్రపంచానికంతా తెలుసు. దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందరపడి ఏది చేయకండి, శాంతంగా ఉండండి. వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకుని వచ్చారు. దేమేత్రికి లేక అతనితో కలిసి పనిచేసే వాళ్లకు వాళ్లపై నేరం మోపాలని ఉంటే న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి. వాళ్ల వాద వివాదాలు వినడానికి న్యాయాధిపతులున్నారు. మీరింకేదైనా చెప్పుకోవాలనుకుంటే చట్ట ప్రకారం జరిగే ప్రజా సమావేశాల్లో చెప్పుకోండి. ఈనాడు జరిగిన సంఘటన వల్ల మనం తిరుగుబాటు చేశామని అధికారులు మనపై నేరం మోపే ప్రమాదం ఉంది. అది జరిగితే ఈ అలజడికి ఏ కారణం లేదు, కనుక మనం ఏ సమాధానము చెప్పలేము.
ఇలా చెప్పి అందర్నీ అక్కడి నుండి వెళ్ళమన్నాడు. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయము. అల్లర్లు తగ్గిపోయాక పౌలు యేసు శిష్యుల్ని పిలిచాడు. వాళ్లను ఆత్మీయంగా ప్రోత్సాహపరచి వాళ్ల నుండి సెలవు తీసుకున్నాడు. ఆ తరువాత మాసిదోనియాకు వెళ్ళాడు. ఆ ప్రాంతాన పర్యటన చేసి ఆత్మీయంగా ఉత్సాహపరిచే ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పి చివరకు గ్రీసు దేశం చేరుకున్నాడు. అక్కడ 3 నెలలున్నాడు. అక్కడి నుండి సిరియా దేశానికి ఓడలో ప్రయాణం చేయాలనుకుని సిద్ధమయ్యాడు. ఇంతలో యూదులు తనను చంపాలని అనుకుంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియాకు వెళ్లి అక్కడ నుండి ప్రయాణం చేశాడు. అతని వెంట ఉన్నవాళ్లు ఎవరనగా, బెరయా పట్టణము నుండి పుర్రు కుమారుడైన సోపత్రు, దెస్సలోనికా పట్టణము నుండి అరిస్తరుకు, సెకుందు, దెర్బే పట్టణము నుండి గాయియు, తిమోతి, ఆసియా నుండి తూకీకును, త్రోఫీము. వీళ్ళు ముందే వెళ్ళి మాకోసం త్రోయలో కాచుకుని ఉన్నారు. కాని మేము ఫిలిప్పీ నుండి ప్రత్యేకమైన పులియని రొట్టెల పండుగ తరువాత ఓడలో ప్రయాణమయ్యాం. 5 రోజులు ప్రయాణం చేశాక త్రోయలో వాళ్లను కలుసుకున్నాము. అక్కడ 7 రోజులు ఉన్నాము. ఆదివారం రోజున అంతా కలిసి రొట్టె విరుచుటకు సమావేశమయ్యాము. పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్ధరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు. మేము మేడపైనున్న గదిలో సమావేశమయ్యాము. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ గది కిటికీలో ఐతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకదాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకుకు నిద్ర వచ్చి గాఢంగా నిద్రపోయాడు. ఆ నిద్రలో మూడవ అంతస్తు నుండి క్రిందపడ్డాడు. కొంతమంది వచ్చి చనిపోయిన అతన్ని చూశారు. పౌలు క్రిందికి వెళ్ళి ఆ యువకుని ప్రక్కన ఒరిగి అతని తన చేతులతో ఎత్తి,
దిగులు పడకండి, ప్రాణం ఉంది
అని అన్నాడు. అతడు మళ్ళీ మేడమీదికి వెళ్లి రొట్టె విరిచి సోదరులకు పంచి తానూ తిన్నాడు. తెల్లవారేదాకా వాళ్లతో మాట్లాడి వెళ్లిపోయాడు. ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుణ్ణి అతని ఇంటికి పిలుచుకు వెళ్లారు. ఆ తరువాత వాళ్ల మనసులు ఎంతో నెమ్మదిపడ్డాయి. మేము పౌలును వదిలి ఓడనెక్కి అస్సుకు వెళ్ళాము. తాను కాలినడకన అస్సుకు చేరుకుని మమ్మల్ని అక్కడ కలుసుకుంటానని చెప్పాడు. అక్కడి నుండి మాతో కలిసి ఓడలో ప్రయాణము చేయాలని అతని ఉద్దేశం. మేము అతన్ని అస్సులో కలుసుకున్నాక అతడు మా ఓడనెక్కాడు. అంతా కలిసి మితులేనే వెళ్ళాము. మితులేనే నుండి మరుసటి రోజు ఓడలో మళ్లీ ప్రయాణం సాగించి కీయోసు ద్వీపం కొంత దూరం ఉందనగానే లంగరు వేశాము. ఆ మరుసటి రోజు ప్రయాణం చేసి సమోసు ద్వీపానికి దగ్గరగా వచ్చాం. మరొక రోజు ప్రయాణం చేశాక మిలేతు చేరుకున్నాము. పౌలు యెరూషలేము త్వరగా వెళ్లాలని అనుకున్నాడు. ఆసియా ప్రాంతంలో కాలాన్ని వ్యర్థం చేయటం ఇష్టం లేక ఎఫెసులో ఆగకుండా వెళ్ళాడు. వీలైతే పెంతకోస్తు పండుగ నాటికి యెరూషలేములో ఉండాలని అనుకున్నాడు. పౌలు కొందరిని మిలేతు నుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు. వాళ్ళు వచ్చాక వాళ్లతో ఇలా చెప్పాడు,
నేను ఆసియాలో అడుగుపెట్టిన నాటి నుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. యూదుల పన్నాగాల వల్ల నాకు ఎన్నో కష్టాలు దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేశాను. ఆత్మీయ విషయాల్లో మీకు దోహదమయ్యే ప్రతి విషయాన్ని దాచకుండా బహిరంగంగా ప్రకటించడమే కాకుండా ఇంటింటికి వెళ్ళి బోధించానని మీకు తెలుసు. మారు మనసు పొంది దేవుని కోసం జీవించుమని, మన యేసు ప్రభువును నమ్మమని యూదులకు గ్రీకులకు చెప్పాను. పరిశుద్ధాత్మ చెప్పినట్లు చేయాలనే ఉద్దేశంతో నేను యెరూషలేము వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. నేను కష్టాలు కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. నా జీవితాన్ని నేను లెక్క చేయను. కానీ ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం. మళ్ళీ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను. అందువల్ల ఈరోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను, మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. ఎందుకంటే నేను దేవుడు చేయదలచిన దాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను. పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు గొర్రెల కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన సొంత రక్తముతో సంపాదించాడు. మీ విషయంలో ఈ సంఘ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్లిపోయాక భయంకరమైన తోడేళ్లు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు. మీలో నుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను 3 సంవత్సరాలు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకుని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కరిని వారించాను. ఈ విషయం మరిచిపోకండి. ఇప్పుడు మిమ్మల్ని దేవునికి ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతేకాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీకూడా లభించేటట్లు చేస్తుంది. మీ నుండి నేను వెండి బంగారాలు కాని మంచి దుస్తులు కాని ఆశించలేదు. నేను నా చేతులతో పనిచేసి నా అవసరాలు, నాతో ఉన్నవాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. కష్టించి పనిచేసి దిక్కులేని వాళ్లకు సహాయం చేయటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియచేశాను. యేసు ప్రభువు తీసుకోవటంలో కన్నా ఇవ్వటంలో చాలా దీవెన ఉంది అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని మీకు రుజువు చేశాను.
ఈ విధంగా చెప్పి అతడు తన మోకాళ్ళుని అందరితో కలిసి ప్రార్థించాడు. ఆ తరువాత అందరూ కంటతడి పెట్టుకుని అతనికి ప్రేమతో వీడుకోలు ఇచ్చారు. మిమ్మల్ని మళ్లీ చూడటం వీలు పడదు అని అతడన్న మాటలు వాళ్లకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడ వరకు వెళ్లారు. అపోస్తులుల కార్యములు 21వ అధ్యాయము. మేము సెలవు పుచ్చుకొని నేరుగా కోసుకు ఓడలో ప్రయాణం చేశాము. మరుసటి రోజు రోదు చేరుకున్నాము. అక్కడి నుండి బయలుదేరి పతర చేరుకున్నాము. ఒక ఓడ ఫొనీషియా వెళ్లటం గమనించి అందులో ప్రయాణం చేశాము. సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్లి సిరియా దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపములో ఆగాము. అక్కడ భక్తులుండటం గమనించి వాళ్లతో 7 రోజులున్నాము. వాళ్లు పరిశుద్ధాత్మశక్తి ద్వారా యెరూషలేము వెళ్లవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్లవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్లాము. విశ్వాసులు తమ భార్య బిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక అందరము మోకరిల్లి ప్రార్థించాము. పరస్పరం వీడుకోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్లు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు. మేము తూరు నుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకుని వాళ్లతో ఒకరోజు గడిపాము. మరుసటి రోజు ప్రయాణమై కైసరియా చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి ఇంట్లో బస చేశాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ 7గురిలో 1. అతనికి 4 పెళ్లికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు. అక్కడ మేము చాలా రోజులున్నాక అగబు అనే ప్రవక్త యూదయ నుండి వచ్చాడు. అతడు మా దగ్గరకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకుని ఈ విధంగా అన్నాడు.
ఈ నడికట్టు ఎవరిదో అతన్ని యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కాని వాళ్లకు అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు.
ఇది విని అక్కడి ప్రజలు మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్లవద్దని బ్రతిమిలాడాము. పౌలు,
మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడుతున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను
అని సమాధానం చెప్పాడు. మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకున్నాక,
ప్రభు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది
అనుకుని మేమేమీ మాట్లాడలేదు. ఆ తరువాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్లాము. కైసరయ నుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని మ్నాసోను అనే అతని ఇంటికి పిలుచుకు వెళ్లారు. అక్కడ మా బస మ్నాసోను సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్లలో ఇతడు ఒకడు. మేము యెరూషలేము వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు. మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు. పౌలు వాళ్లను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కాని వాళ్లతో చేసిన వాటినన్నిటినీ ఒక్కొక్కటి విడమరచి చెప్పాడు. వాళ్ల మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తరువాత పౌలుతో,
సోదరుడా, వేల కొలది యూదులు విశ్వాసులవ్వటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ల అభిప్రాయం. కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదులమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని, యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కాని వాళ్ల మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్లకు ఎవరో చెప్పారు. ఏం చేయాలి? నీవు వచ్చిన విషయం వాళ్లకు తప్పక తెలుస్తుంది. అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మొక్కుబడి ఉన్నవాళ్లు నలుగురున్నారు. వీళ్లను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్లతో కలిసి శుద్ధీకరణ చెయ్యి. వాళ్ల తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువవుతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్లకు తెలుస్తుంది. ఇక యూదులు కాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియజేశాము. వాళ్లు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్లకు వ్రాసి పంపాము. విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు. రక్తాన్ని, గొంతునులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు. పరస్త్రీని కోరరాదు
అని అన్నారు. మరుసటి రోజు పౌలు వాళ్లను పిలుచుకెళ్లి వాళ్లతో సహా శుద్ధి చేసుకున్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్లి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచి ఉండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు. 7 రోజులు పూర్తిగా గడవకముందే ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూశారు. వాళ్లు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో,
ఇస్రాయేలు ప్రజలారా, మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇస్రాయేలు ప్రజల గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి, యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందరిని మందిరంలోకి పిలుచుకుని వెళ్లి ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేశాడు
అని బిగ్గరగా అన్నారు. ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫీమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూశారు. కనుక పౌలు అతన్ని మందిరంలోకి పిలుచుకెళ్లాడనుకున్నారు. పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపుల నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు. పౌలును పట్టుకుని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసివేశారు. వాళ్లు అతన్ని చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది. ఆ సైన్యాధిపతి వెంటనే కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంట పెట్టుకుని ప్రజలు గుమికూడిన చోటికి వెళ్లాడు. వాళ్లు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి పౌలును కొట్టడం మానివేశారు. సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్లి అతన్ని పట్టుకుని ఇనుప గొలుసులతో కట్టివేయమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు.
అతడెవరు, ఏం చేశాడు
అని తదుపరి ప్రజల్ని విచారించాడు. ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకువెళ్ళుమని ఆజ్ఞాపించాడు. పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేశారు. అందువల్ల సైనికులు పౌలును మోసుకొని కోటలోకి తీసుకువెళ్లారు. ప్రజలు అతన్ని వెంటాడుతూ,
అతన్ని చంపాలి
అని బిగ్గరగా నినాదం చేశారు. సైనికులు పౌలును కోటలోకి తీసుకువెళ్లే ముందు అతడు సైన్యాధిపతితో,
నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా
అని అడిగాడు. సైన్యాధిపతి,
నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే. క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి 4,000 మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకువెళ్లిన ఈజిప్టు దేశపు వాడవు నీవే కదూ
అని అడిగాడు. పౌలు,
నేను యూదుణ్ణి, కిలికియా దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి. నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి
అని అడిగాడు. సైన్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్లమీద నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. అందరూ శాంతించాక హెబ్రీ భాషలో ఈ విధంగా మాట్లాడాడు. అపోస్తులుల కార్యములు 22వ అధ్యాయము.
పెద్దలారా, సోదరులారా, నా సమాధానం వినండి.
అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం విని వాళ్ళు మరింత నిశ్శబ్దం వహించారు. పౌలు ఈ విధంగా చెప్పుకుంటూ పోయాడు.
నేను యూదుణ్ణి, కిలికియా దేశంలోని తార్సు అనే పట్నంలో జన్మించాను. ఈ పట్నంలో పెరిగాను. మన పూర్వులు అప్పగించిన ధర్మశాస్త్రంలో గమాలియేలు వద్ద సంపూర్ణంగా శిక్షణ పొందాను. మీరు ఈనాడు దేవుని పట్ల ఏ పద్ధతిని అనుసరించి మీ భక్తిని ప్రదర్శిస్తున్నారో అదే పద్ధతిలో నేను ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి. నేను యేసు మార్గాన్ని అనుసరించిన వాళ్లను ఎన్నో హింసలు పెట్టాను. తద్వారా కొందరికి మరణం కూడా సంభవించింది. ఆడ మగ అనే భేదం లేకుండా అందరినీ బంధించి కారాగారంలో వేసేవాణ్ణి. ప్రధాన యాజకుడు, మహాసభకు చెందిన పెద్దలు దీనికి సాక్ష్యం. వాళ్లను డెమస్కస్లోని వాళ్ల సోదరులకు ఉత్తరాలు వ్రాసి ఇవ్వమని అడిగి తీసుకున్నాను. అక్కడికి వెళ్లి యేసు మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్లను బంధించి యెరూషలేమునకు పట్టుకువచ్చి వాళ్లకు శిక్ష ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం. నేను డెమస్కస్కు వెళ్లినప్పుడు ఆ పట్నపు పొలిమెరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశము నుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు 12 గంటలు. నేను నేల కూలిపోయాను. నాతో ఒక స్వరం, సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగింది. మీరెవరు ప్రభు అని నేనడిగాను. నేను నజరేతుకు చెందిన యేసును, నీవు హింసిస్తున్నది నన్నే అని ఆ స్వరం జవాబు చెప్పింది. నాతో ఉన్నవాళ్లు ఆ వెలుగును చూశారు, కాని ఆ స్వరం ఏ మాట్లాడుతుందో వాళ్లకు అర్థం కాలేదు. నన్నేం చేయమంటారు ప్రభు అని నేనడిగాను. లేచి డమస్కసు వెళ్ళు, అక్కడికి వెళ్లాక నీవు చేయవలసిన పనులు చెప్పబడతాయి అని ప్రభు అన్నాడు. ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చేయటం వల్ల నాతో ఉన్నవాళ్లు నన్ను నా చెయ్యి పట్టుకొని డమస్కసుకు నడిపించుకు వెళ్లారు. అననీయ అనే పేరు గల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరూ అతన్ని గౌరవించేవాళ్లు. అననీయ నా ప్రక్కన నిల్చుని, సౌలా నా సోదరా, నీకు దృష్టి కలుగుగాక అని అన్నాడు. తక్షణం నేను చూడగలిగాను. ఆ తదుపరి అతడు, మన పూర్వీకులు పూజించిన దేవుడు తాను చేయదలచిన విషయం తెలుపటానికి నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటి మాటలు వినటానికి నిన్ను ఎన్నుకొన్నాడు. నీవు చూసిన వాటిని గురించి, విన్న వాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు. ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే, బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో అని అన్నాడు. నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరములో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనములో ప్రభువు, త్వరగా లే, వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో, నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు అని అనటం విన్నాను. నేను, ప్రభు, నేను ప్రతి యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ అతన్ని చంపుతున్న వాళ్ల దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచుని ఉన్నాను అని అన్నాను. అప్పుడు ప్రభువు నాతో, వెళ్ళు, నిన్ను దూరంగా యూదులు కాని వాళ్ల దగ్గరకు పంపుతాను అని అన్నాడు.
ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే బిగ్గరగా,
అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి
అని కేకలు వేశారు. వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ దుమ్ము రేపుతూ కేకలు వేశారు. సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకువెళ్ళుమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతన్ని చూసి ఎందుకిలా కేకులు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టుమని ఆజ్ఞాపించాడు. అతన్ని కొట్టటానికి కట్టివేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతి,
నేరస్తుడని నిర్ణయం కాకముందే రోము పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా
అని అడిగాడు. ఇది విన్నాక ఆ సేనాధిపతి సహస్రాధిపతి దగ్గరకు వెళ్లి పౌలు అన్నది చెబుతూ,
మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోము పౌరుడట
అని అన్నాడు. ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్లి,
ఇప్పుడు చెప్పు, నీవు రోము పౌరుడువా
అని అడిగాడు.
అవును,
పౌలు సమాధానం చెప్పాడు. సహస్రాధిపతి,
నేను రోము పౌరుడవడానికి చాలా డబ్బు ఇవ్వవలసి వచ్చింది
అని అన్నాడు. పౌలు,
నేను పుట్టినప్పటి నుండి రోము పౌరుణ్ణి
అని అన్నాడు. అతన్ని ప్రశ్నలడగాలనుకున్న వాళ్ళు తక్షణమే వెనుకంజ వేశారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోము పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు. అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకున్నాడు. కనుక మరుసటి రోజు ప్రధాన యాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు. అపోస్తులుల కార్యములు 23వ అధ్యాయము. పౌలు మహాసభవైపు సూటిగా చూసి,
సోదరులారా, నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను, దీనికి దేవుడే సాక్షి
అని అన్నాడు. ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ పౌలు ప్రక్కన నిలుచున్న వాళ్లతో,
అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి
అని ఆజ్ఞాపించాడు. అప్పుడు పౌలు అతనితో,
దేవుడు నీ నోరు మూయిస్తాడు, నీవు సున్నం కొట్టిన గోడవి, ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు, కాని నన్ను కొట్టుమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నావు
అని అన్నాడు. పౌలు ప్రక్కన నిలుచున్న వాళ్ళు,
దేవుని ప్రధాన యాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం
అని అన్నారు. అందుకు పౌలు,
సోదరులారా, ప్రధాన యాజకుడని నాకు తెలియదు, మన లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది, ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.
పౌలుకు వాళ్లలో కొందరు సద్దుకయ్యులని, మరికొందరు పరిసయులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా,
సోదరులారా, నేను పరిసయుణ్ణి, నా తండ్రి పరిసయుడు, నేను ఇక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయిన వాళ్లు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ
అని అన్నాడు. అతడి మాట అనగానే సద్దుకయ్యులకు పరిసయులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు. సద్దుకయ్యులు మనుషులు బ్రతికి రారని, దేవదూతలు ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు, కాని పరిసయులు ఇవి ఉన్నాయి అంటారు. సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ,
ఇతనిలో మాకే తప్పు కనిపించలేదు, దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు
అని అన్నారు. సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపోయాడు. అతడు తన సైనికులతో,
వెళ్ళండి, అతన్ని వాళ్ల నుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి
అని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచోని,
ధైర్యంగా ఉండి నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోములో కూడా బోధించాలి
అని అన్నాడు. మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పైగా పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు. 40 మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు. వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళి,
మేము పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టరాదని ప్రమాణం తీసుకున్నాం
కనుక మీరు మహాసభ పక్షాన అతణ్ణి గురించి మేము ఇంకా విశదంగా తెలుసుకోవాలనుకుంటున్నాము అని అబద్ధాలు చెప్పి ఆ సాకుతో పౌలును పంపమని సహస్రాధిపతిని అడగండి. అతడు ఇక్కడికి చేరకముందే అతణ్ణి చంపటానికి మేము సిద్ధంగా ఉంటాము
అని అన్నారు. పౌలు మేనల్లుడు ఈ కుట్రను గూర్చి విని కోటలోకి వెళ్లి పౌలుతో చెప్పాడు. పౌలు శతాధిపతిని పిలిచి,
ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళు, అతనికి ఇతడు చెప్పవలసిన విషయం ఒకటుంది
అని అన్నాడు. శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళి,
చెరసాలలో ఉన్న పౌలునను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరకు పిలుచుకువెళ్ళమన్నాడు. ఇతడు మీకొక విషయం చెప్పదలిచాడు
అని అన్నాడు. సహస్రాధిపతి ఆ యువకుని చేయి పట్టుకుని ప్రక్కకు తీసుకెళ్లి,
నాకేం చెప్పాలనుకున్నావు
అని అడిగాడు. ఆ యువకుడు,
పౌలును గురించి ఇంకా విశదంగా తెలుసుకోవాలనే సాకుతో యూదులందరూ కలిసి పౌలును రేపు మహాసభకు పిలుచుకురమ్మని మీకు విజ్ఞాపన చేయాలనుకుంటున్నారు. వాళ్ళ విజ్ఞాపనను అంగీకరించకండి. 40 కంటే ఎక్కువ మంది పౌలును పట్టుకోవటానికి కాచుకొని ఉన్నారు. అతన్ని చంపేదాకా అన్నపానీయాలు ముట్టమని ప్రమాణం తీసుకున్నారు
అని అన్నాడు. సహస్రాధిపతి యువకుని వెళ్ళుమని చెబుతూ తనకీ విషయం చెప్పినట్టు ఎవరికీ చెప్పవద్దని జాగ్రత్త పరిచాడు. తదుపరి తన శతాధిపతుల్ని ఇద్దరిని పిలిచి,
200 సైనికుల్ని, 70 గుర్రపు రౌతుల్ని, బళ్ళాలు ఉపయోగించే 200 సైనికుల్ని మీ వెంట తీసుకొని ఈ రాత్రి 9 కైసరయకు వెళ్ళండి. పౌలుకు గుర్రాన్నిచ్చి రాష్ట్రాధిపతి అయిన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి
అని ఆజ్ఞాపించాడు. సహస్రాధిపతి ఇలా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాడు.
గౌరవనీయులైన ఫేలిక్సు రాష్ట్రాధిపతికి క్లౌదియా లూసియా అభివందనాలు చెప్పి వ్రాయినది. ఇతణ్ణి యూదులు పట్టుకొని చంపబోయారు, కాని నేను ఇతడు రోము పౌరుడని తెలుసుకొని నా దళాలతో వెళ్ళి అతణ్ణి రక్షించాను. వాళ్ళెందుకు అతణ్ణి అపరాధి అంటున్నారో తెలుసుకోవాలని అతణ్ణి వాళ్ల మహాసభకు పిలుచుకువెళ్లాను. వాళ్ళు తమ ధర్మశాస్త్రం విషయంలో ఇతణ్ణి అపరాధి అంటున్నారని నాకు తెలిసింది. కారాగారంలో ఉంచవలసిన నేరం కాని మరణదండన చేయవలసిన నేరం కాని ఇతడు చేయలేదు. వాళ్ళు ఇతణ్ణి చంపటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసింది. అందువలన వెంటనే మీ దగ్గరకు పంపుతున్నాను. ఇతనిపై నేరారోపణ చేసిన వాళ్లతో ఆ నేరారోపణ మీ సమక్షంలో చేయవచ్చని చెప్పాను.
సహస్రాధిపతి ఆజ్ఞాపించినట్లు సైనికులు పౌలును రాత్రివేళ తమతో పిలుచుకు వెళ్లి అంతిపత్రికి చేరుకున్నారు. మరుసటి రోజు రౌతుల్ని పౌలు వెంట పంపి సైనికులు కోటకు తిరిగి వచ్చారు. పౌలుతో వెళ్లిన వాళ్లు కైసరియా చేరుకొని ఆ ఉత్తరాన్ని పౌలును రాష్ట్రాధిపతికి అప్పగించారు. రాష్ట్రాధిపతి ఆ ఉత్తరాన్ని చదివి,
నీవు ఏ ప్రాంతం వాడవు
అని పౌలును అడిగాడు. అతడు కిలికియా వాడని తెలుసుకుని,
నీపై నేరారోపణ చేసిన వాళ్లు ఇక్కడికి వచ్చాక నీ విషయము విచారిస్తాను
అని అన్నాడు. ఆ తరువాత పౌలును ఈరోజు భవనంలో ఉంచి కాపలకాయుమని భటులతో చెప్పాడు. అపోస్తులుల కార్యములు 24 5 తరువాత ప్రధాన యాజకుడైన అననీయ కొంతమంది పెద్దలతో తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియా చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు. తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ,
మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపు వల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. మహాఘనత పొందిన ఫేలిక్స్ ప్రభు, మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు ఎంతో కృతజ్ఞతతో సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకిష్టం లేదు, కనుక క్లుప్తంగా చెప్తాము. మేము చెప్పేది మాపై దయ ఉంచి వినమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇతడు సమస్యలు కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చేయటానికి ప్రయత్నించాడు. మీరితడిని విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి
అని అన్నాడు. న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ తెర్తుళ్ళు వాదనను బలపరిచారు. రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడుమని సంజ్ఞ చేశాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను. నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి ఇంకా 12 రోజులు కాలేదు. నేను చెబుతున్న దానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. నాపై నేరారోపణ చేసిన వీళ్లు నేను మందిరములో వాదిస్తుండగా చూశారా? లేదు. సమాజ మందిరములో కాని పట్టణములో మరెక్కడైనా కాని నేను ప్రజల్ని పురికొల్పడం వీళ్లు చూశారా? లేదు. వీళ్లు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు. వాళ్లు దేన్ని వేరొక జాతిగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్లలాగే నాకు దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్లలాగే సన్మార్గుడు దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడు మనసారా ప్రయత్నిస్తున్నాను. పేదవాళ్లకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తరువాత నేను యెరూషలేముకు వచ్చాను. నేనీ కార్యాలు మందిరావరణములో చేస్తుండగా వాళ్లు చూశారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజాసమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. కాని అక్కడికి ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేశానని అనిపిస్తే ఇక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది. నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధము కనిపెట్టారో ఇక్కడ నిలుచున్న వాళ్లను చెప్పమనండి. అవును, నేనొకటి చేశాను. వాళ్ల సమక్షములో నిలుచుని బిగ్గరగా చనిపోయిన వాళ్లు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈరోజు నేరస్తునిగా నిలుచున్నాను అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.
యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫెలిక్సు సభను ముగిస్తూ,
సహస్రాధిపతి లూసియా వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను
అని అన్నాడు. శతాధిపతితో,
పౌలును కాపలాలో ఉంచు, కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ల నాపవద్దు
అని అన్నాడు. కొద్ది రోజుల తరువాత ఫెలిక్సు తన భార్య దృశిల్లతో వచ్చాడు. దృశిల్ల యూదురాలు. ఫెలిక్సు పౌలును పిలిపించాడు. యేసుక్రీస్తులో విశ్వాసం అనే విషయాన్ని గురించి పౌలు మాట్లాడాడు. ఫెలిక్సు విన్నాడు. పౌలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, రానున్న తీర్పును గురించి చెప్పటం విని ఫెలిక్సు భయపడి,
ఇప్పటికి చాలించి వెళ్ళు, నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్లీ పిలుస్తాను
అని అన్నాడు. కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతన్ని మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడేవాడు. 2 సంవత్సరాలు గడిచాక పొర్కియు ఫేస్తు ఫెలిక్సు స్థానంలో వచ్చాడు. ఫెలిక్సు యూదులకు ఒక ఉపకారం చేయాలని ఉద్దేశంతో పౌలును కారాగారంలోనే ఉంచాడు. అపోస్తులుల కార్యములు 25వ అధ్యాయము. ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన 3 రోజుల తరువాత కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతన్ని కలుసుకుని పౌలును గురించి చెప్పారు. పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారము చెయ్యుమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ల కుట్ర. ఫేస్తు,
పౌలు కైసరేయలో బందీగా ఉన్నాడు, నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను. మీలో ముఖ్యమైన వాళ్లు నా వెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చెయ్యవచ్చు
అని అన్నాడు. అక్కడ వాళ్లతో 8-10 రోజులు గడిపాక కైసరేయకు వెళ్లాడు. వెళ్లిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. పౌలు కనబడగానే యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేకపోయారు. తదుపరి పౌలు తాను నేరస్తుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు.
నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని మందిర నియమాల్ని కాని అతిక్రమించలేదు, చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.
ఫేస్తు యూదులకు ఉపకారం చేయాలని పౌలుతో,
నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా
అని అడిగాడు. పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను, ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయము చేయలేదు, ఇది మీకు బాగా తెలుసు. మరణదండన పొందవలసిన నేరం, నేనొకవేళ ఏదైనా చేసి ఉంటే మరణించటానికి నేను వెనుకంజ వేయను. కానీ వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్లకు అప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పుమని నేను విన్నవించుకుంటాను.
ఫేస్తు తన సలహాదారులతో సంప్రదించి ఇలా ప్రకటించాడు.
నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.
కొద్ది రోజుల తరువాత అగ్రిప్పరాజు, బెర్నీకే ఫేస్తును కలుసుకుందామని కైసరియకు వచ్చారు. వాళ్లక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విషయాన్ని రాజుగారితో చర్చిస్తూ,
ఇక్కడ ఫేలిక్స్ కారాగారంలో ఉంచిన వాడొకడున్నాడు. నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతనిపై నేరారోపణ చేసి అతనికి మరణదండన విధించమని నన్ను కోరారు. నేను నేరమారోపింపబడిన వానికి తనపై నేరారోపణ చేసిన వాళ్లను ప్రత్యక్షంగా కలుసుకుని వాళ్లారోపించిన నేరాలకు ప్రతిగా తన రక్షణార్థం మాట్లాడే అవకాశం కలగాలి. దానికి ముందు అతన్ని అప్పగించడం రోమనుల పద్ధతి కాదు అని జవాబు చెప్పాను. నాతో కలిసి వాళ్ళిక్కడికి వచ్చారు. నేను ఆలస్యం చేయకుండా మరుసటి రోజే సభనేర్పాటు చేసి పౌలును సభలోకి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాను. అతనిపై నేరారోపణ చేసిన వాళ్లు లేచి మాట్లాడారు, కాని నేననుకున్న ఏ నేరాన్ని అతనిపై ఆరోపించలేదు. దానికి మారుగా తామనుసరించే మతాన్ని గురించి అతనితో వాదించారు. చనిపోయిన యేసును గురించి తర్కించారు, కాని పౌలు యేసు బ్రతికే ఉన్నాడని వాదించాడు. అలాంటి విషయాలు ఏ విధంగా విచారణ చేయాలో నాకు తెలియదు. అందువల్ల నేను అతన్ని, విచారణ కోసం నీవు యెరూషలేము వెళ్తావా అని అడిగాను. చక్రవర్తి తీర్పు చెప్పాలని, అంతదాకా తనను కారాగారాలు ఉంచమని పౌలు కోరాడు. ఆ కారణంగా అతన్ని కైసరు దగ్గరకు పంపాక కారాగారాలు ఉంచమని ఆజ్ఞాపించాను
అని చెప్పాడు. అగ్రిప్ప ఫేస్తుతో,
అతడు మాట్లాడే విషయాలు వినాలని నాకు కూడా ఉంది
అని అన్నాడు.
రేపు మీరు అతని మాటలు వింటారు
అని ఫేస్తు జవాబు చెప్పాడు. మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతో, పట్టణ ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు సభలోకి తేబడ్డాడు. ఫేస్తు ఇలా అన్నాడు,
అగ్రిప్ప రాజా, సభికులారా, మీరు చూస్తున్న ఈ వ్యక్తిని గురించి యూదులు యెరూషలేములో, ఎక్కడ ఇతడక ఎక్కువ రోజులు బ్రతకడానికి వీల్లేదు అని బిగ్గరగా కేకలు వేసి నాకు ఫిర్యాదు చేశారు.
మరణదండన విధించవలసిన నేరమేది అతడు చేయలేదని నాకు అర్థమైనది, కాని అతడు చక్రవర్తికి విన్నవించుకుంటానని అన్నాడు కనుక అతన్ని చక్రవర్తి దగ్గరకు పంపాలని నిశ్చయించుకున్నాను.
ఇతన్ని గురించి చక్రవర్తికి వ్రాయటానికి నాకేదీ కనిపించలేదు, అందువల్ల ఇతన్ని మీ ముందుకు పిలుచుకు వచ్చాను. అగ్రిప్ప రాజా, ముఖ్యంగా మీకోసం ఇతన్ని పిలిపించాను. మీ విచారణ వల్ల వ్రాయటానికి నాకేదైనా కనిపించవచ్చు. ఒక బందీని అతడు చేసిన నేరం స్పష్టంగా చూపకుండా పంపటం న్యాయం కాదని నా అభిప్రాయం.
అపోస్తులుల కార్యములు 26వ అధ్యాయము. అప్పుడు అగ్రిప్పరాజు పౌలుతో,
నీవు చెప్పుకోదలచింది ఇక చెప్పుకోవచ్చు
అని అన్నాడు. పౌలు తన చేతులెత్తి తాను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.
అగ్రిప్పరాజా, ఈరోజు మీ ముందు నిలుచుని యూదులు నాపై ఆరోపించిన నేరాలు అసత్యమని రుజువు చేసుకోటానికి అవకాశం కలగటం నా అదృష్టం. మీకు యూదులతో, వాళ్ల ఆచారాలతో, వాళ్లు తర్కించే విషయాలతో బాగా పరిచయముంది కనుక ఇది నిజంగా నా అదృష్టం. నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసుకుంటున్నాను. నేను చిన్ననాటి నుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశములో గడిచిన నా బాల్యం మొదలుకుని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్లకు తెలుసు. వాళ్లు నన్ను ఎన్నో సంవత్సరాల నుండి ఎరుగుదురు. నేను మన మతంలోని నిష్టగల పరిసయుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్లకు తెలుసు. కావాలనుకుంటే వాళ్లే ఇది నిజమని సాక్ష్యం చెబుతారు. దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానములో నాకు నమ్మకముంది. అందువల్లే నేను ఈరోజు ఈ పరీక్షకు నిలబడవలసి వచ్చింది. ఈ వాగ్దానం పూర్తి కావాలని మన 12 గోత్రాల వాళ్లు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురుచూస్తున్నారు. ఓ రాజా, ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్తునిగా పరిగణిస్తున్నారు. దేవుడు చనిపోయిన వాళ్లను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు? ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి, యేసునామము లేకుండా చేయటం నా కర్తవ్యంగా భావించాను. నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధాన యాజకులు ఇచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేశాను. వాళ్లను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను. ఎన్నోసార్లు నేను ఒక సమాజ మందిరము నుండి మరొక సమాజ మందిరానికి వెళ్లి వాళ్లను శిక్షించాను. వాళ్లతో బలవంతంగా యేసును దూషింపచేశాను. పిచ్చి కోపంతో ఇతర పట్టణాలకు కూడా వెళ్లి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్లను హింసించాను. ఒకరోజు నేను ప్రధాన యాజకుల అధికారంతో, అనుమతితో డెమస్కస్కు వెళుతున్నాను. సుమారు 12 గంటలప్పుడు, ఓ రాజా, నేను దారిలో ఉండగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు రావటం చూశాను. ఆ వెలుగు సూర్యుని కన్నా ఇంకా ఎక్కువ వెలుగుతో వచ్చి నా మీద, నాతో ఉన్నవాళ్ల మీద ప్రకాశించింది. మేమంతా నేలపై పడిపోయాము. ఒక స్వరం హెబ్రీ భాషలో నాతో ఈ విధంగా అనటం విన్నాను, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇలా చేయటం వల్ల నీకే నష్టం కలుగుతుంది. నేను మీరెవరు ప్రభూ అని అడిగాను. నేను నీవు హింసిస్తున్న యేసును అని ప్రభూ జవాబు చెప్పాడు. ఇక లేచి నిలబడు, నిన్ను నా సేవకునిగా నియమించుకోవాలని అనుకున్నాను. నన్ను చూసిన ఈ సంఘటనను గురించి, నేను చూపబోయే వాటిని గురించి ఇతరులకు చెప్పటానికి నిన్ను నియమించాలని నీకు ప్రత్యక్షమయ్యాను. నిన్ను నీ వాళ్ల నుండి, యూదులు కాని వాళ్ల నుండి రక్షిస్తాను. వాళ్ల కళ్ళు తెరిపించి వాళ్లను చీకటి నుండి వెలుగులోకి పిలుచుకురావటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్లను సైతాను ఆధీనం నుండి కాపాడి దేవుని వైపు మళ్లించటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్లు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ పొందాలని, దేవుడు ఎన్నుకున్న వాళ్లతో కలిసి తమ స్థానం పొందాలని ఇలా చేస్తున్నాను. అందువల్ల అగ్రిప్పరాజా, ఆకాశం నుండి వచ్చిన దివ్య దర్శనము నేనతిక్రమించలేను. మారుమనసు పొంది దేవుని వైపు మళ్ళుమని, తమ నిజమైన పశ్చాత్తాపం మారుమనసు అన్న విషయం పనుల ద్వారా రుజువు చేయమని ఉపదేశించాను. ఈ ఉపదేశం డెమస్కసు ప్రజలతో మొదలుపెట్టి యెరూషలేములోని ప్రజలకు, యూదయాలోని ఇతర ప్రజలకు, యూదులు కాని వాళ్లకు చెప్పాను. ఆ కారణంగా యూదులు నన్ను మందిరములో పట్టుకుని చంపాలని ప్రయత్నించారు. కాని దేవుని దయ ఈనాటికి నా మీద ఉంది కనుక చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరికీ దీన్ని గురించి చెబుతున్నాను. మోషే మరియు ప్రవక్తలు జరగనున్న వాటిని గురించి ముందే ఈ విధంగా చెప్పారు. క్రీస్తు మరణించవలసి వస్తుంది, కాని బ్రతికి వచ్చిన వాళ్లల్లో ఆయన మొదటివాడవుతాడు. తన ప్రజలకు, యూదులు కాని వాళ్లకు వెలుగునివ్వటానికి వచ్చాడని చెబుతున్నాను. నేను వీళ్లు చెప్పినవి తప్ప వేరే విషయాలు చెప్పటం లేదు.
పౌలు తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా ఫేస్తు పౌలుతో వాదన ఆపమంటూ,
నీకు మతిపోయింది పౌలు, నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది
అని బిగ్గరగా అన్నాడు. పౌలు,
మహాఘనత పొందిన ఓ ఫేస్తు, నేను పిచ్చివాణ్ణి కాదు, సక్రమంగానే మాట్లాడాను, సత్యం చెప్పాను. రాజుగారికి ఇవన్నీ తెలుసు, నేను రాజుగారితో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టి నుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది, ఎందుకంటే ఇవి రహస్యంగా సంభవించలేదు. అగ్రిప్పరాజా, మీరు ప్రవక్తలు రాసిన వాటిని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నారని నాకు తెలుసు
అని పౌలు అన్నాడు. అగ్రిప్ప,
అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా
అని అన్నాడు. పౌలు,
సులభమో కష్టమో మీరే కాదు, ఈరోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడు ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలే కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
అని అన్నాడు. రాజు లేవగానే రాష్ట్రాధిపతి బెర్నీకే మరియు వాళ్లతో కూర్చున్న వాళ్ళు లేచి నిలుచున్నారు. వాళ్ళ గది వదిలి వెళుతూ తమలో తాము,
ఇతడు మరణదండన పొందటానికి కానీ కారాగారంలో ఉండవలసిన నేరం కానీ ఏది చేయలేదు
అని అనుకున్నారు. అగ్రిప్ప ఫేస్తుతో,
ఇతడు చక్రవర్తికి విన్నపం చేయకుండా ఉండినట్లయితే విడుదల చేసి ఉండేవాణ్ణి
అని అన్నాడు. అపోస్తులుల కార్యములు 27వ అధ్యాయము. మేము ఇటలీకి ఓడలో ప్రయాణము చేయాలని అధికారులు నిర్ణయించి పౌలును, ఇతర ఖైదీలను యూలి అనబడే శతాధిపతికి అప్పగించారు. ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు. మేము ఆసియా తీరాలకు వెళ్లటానికి సిద్ధమవుతున్న అద్రముత్తియా అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియా ప్రాంతంలోని దెస్సలోనికకు చెందిన అరిస్తారుకు అనేవాడు మా వెంట ఉన్నాడు. మరుసటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి పౌలు తన స్నేహితుల్ని కలుసుకుని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు. అక్కడి నుండి మళ్లీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి వీస్తూ ఉంది, అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలివీచని నీళ్లలో ప్రయాణం సాగించాము. కిలికియ పంపులియాల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ లుకియ ప్రాంతంలో ఉన్న మూరా అనే పట్టణాన్ని చేరుకున్నాము. మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న అలెక్సాండ్రియా ఓడను చూసి మమ్మల్ని ఆ ఓడలో ఎక్కించాడు. ఎదురుగాలి వీస్తూ ఉండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా నీదు తీరాన్ని చేరుకున్నాం. ఎదురుగాలి వల్ల ముందుకు వెళ్లలేకపోయాము. అందువల్ల దక్షిణంగా వెళ్లి క్రేతు ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకుని సల్మోనే తీరం గుండా ప్రయాణం సాగించాము. ఆ నీళ్లల్లో మా ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా మంచి రేవులు అనే స్థలాన్ని చేరుకున్నాం. ఈ తీరం లసయ్య అనే పట్టణానికి దగ్గరగా ఉంది. అప్పటికే చాలా కాలం వృధా అయిపోయింది, కాని ప్రయాణం చేయటం ప్రమాదకరమైపోయింది. ఉపవాస దినం చేసే దినం కూడా దాటిపోయింది. అందుకు పౌలు వాళ్లను జాగ్రత్త పడుమని చెబుతూ,
ప్రజలారా, ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూ ఉంది. వాడను సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలగవచ్చు
అని అన్నాడు. కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు. వాళ్ళున్న రేవు చలికాలంలో ఉండటానికి పనికిరాదు, కనుక అనేకులు ప్రయాణం సాగించుమని సలహా ఇచ్చారు. చలికాలం గడపటానికి ఫినిక్సు అనే రేవు చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫినిక్సు రేవు క్రేతు ద్వీపంలో ఉంది. నైరుతి వాయవ్య దిశలో నుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించడానికి వీలుంటుంది.
దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు.
లంగరు తీసి ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. అంతలోనే ఉరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. ఓడ ఆ తుఫాను గాలికి కొట్టుకుని పోయింది. ఎదురుగాలి వల్ల మా ఓడ ముందుకు పోలేకపోయింది. మేమేమీ చేయలేకపోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకుని పోయింది. కౌద అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకుని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. దానిని ఓడ మీదకు ఎక్కించిన తరువాత త్రాళ్లు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ సూర్తీస ప్రాంతంలోని ఇసుక తిప్పల మీదికి వెడుతుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు. మరుసటి రోజు తుఫాను గాలి తీవ్రంగా వీచటం వల్ల ఓడలో ఉన్న సరుకులు సముద్రంలో పడవేశారు. మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రములో పడవేశారు. సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ చాలా రోజుల దాకా కనబడలేదు. తుఫాను గాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకు మీద ఆశ ఇక పూర్తిగా వదులుకున్నాము. చాలా రోజుల నుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి,
నా సలహా పాటించి మీరు క్రేతు నుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టం గాని నష్టం గాని కలిగేది కాదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను, ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు, కానీ వాడ మాత్రం నష్టమవుతుంది. నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో, ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు, పౌలు భయపడకు, విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయతలిచి నీకోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ల ప్రాణాలను రక్షించాడు. అందువల్ల ప్రజలారా, ధైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది, ఆయన చెప్పినట్లే జరుగుతుంది. మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టుకుపోతాము
అని అన్నాడు. 14వ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియా సముద్రములో గాలికి కొట్టుకుని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. బుడుదు నీళ్ళలోకి వేసి 20 బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తరువాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి 15 బారల లోతుందని తెలుసుకున్నారు. ఓడ రాళ్లకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగం నుండి 4 లంగర్లు వేశారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. నావికులు ఓడ ముందు భాగం నుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్లాలని వాళ్ళ ఉద్దేశం. అప్పుడు పౌలు శతాధిపతితో సైనికులతో,
ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు
అని అన్నాడు. ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్లను కోసి ఆ పడవను నీళ్లలోకి పోనిచ్చారు. సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్నీ తినుమని చెబుతూ,
గడచిన 14 రోజుల నుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరగనున్నదో మీకు తెలియదు, అయినా కాచుకున్నారు. ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకుంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు
అని అన్నాడు. ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకుని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలుపెట్టాడు. అప్పుడందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకున్నారు. మా సంఖ్య మొత్తం 276. వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తరువాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేశారు. సూర్యోదయమయ్యింది. వాళ్లకు భూమి కనిపించింది, కానీ వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనబడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. త్రాలు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్లు విప్పారు. ఓడ యొక్క ముందు భాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. కాని ఆ ఓడ నీళ్లలో ఉన్న ఇసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందు భాగం ఇసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలైపోయింది. నేరస్తులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో సైనికులు వాళ్లను చంపాలని నిశ్చయించుకున్నారు. కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలిచిన దానిని చేయనివ్వలేదు. ఈదగలిగిన వాళ్లను నీళ్లలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. మిగతా వాళ్లను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు. అపోస్తులుల కార్యములు 28వ అధ్యాయము. తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని మెలితే అంటారని తెలుసుకున్నాము. ఆ ద్వీపంలో నివసించే వాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూ ఉంది, చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు. పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేశాడు. ఆ కట్టెల మోపు నుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది. ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము,
ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి. సముద్రము నుండి తప్పించుకున్నాడు, కాని దేవుడు అతని బ్రతకనివ్వలేదు
అని అనుకున్నారు. కాని పౌలు ఆ పామును మంటలోకి దులిపివేశాడు. అతనికి ఏ హాని కలుగలేదు. వాళ్ళు అతని శరీరం వాచిపోతుందనో లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకుని చాలాసేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగకపోవటం గమనించి వాళ్ళు తమ మనసును మార్చుకొని,
అతడు ఒక దేవత
అని అన్నారు. ఆ ప్రక్కనున్న పొలాలు పొప్లి అని అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించి 3 రోజుల దాకా అతిథి సత్కార్యాలు చేశాడు. పొప్లి తండ్రి జ్వరంతో, చీము నెత్తూరు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతన్ని చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది. ఈ విధంగా జరిగిన తరువాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ్లక్కూడా నయమైపోయింది. ఆ ద్వీపవాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణమయ్యే ముందు మాకు కావలసిన సామాగ్రినిచ్చారు. చలికాలమంతా ఆ ద్వీపంలో ఉండిపోయిన ఒక ఓడలో 3 నెలల తరువాత ప్రయాణము చేశాము. అది అలెక్సాంద్రియా నగరానికి చెందిన ఓడ. దాని పేరు కవల దేవతలు. మేము సూరాకుసై అనే పట్టణానికి చేరుకున్నాం. సూరాకుసైలో మేము 3 రోజులుండి మరలా బయలుదేరాము. మేము రేగియా నగరానికి వచ్చాము. మరుసటి రోజు నైరుతి గాలి వీచటంతో మేము బయలుదేరగలిగాము. ఒకరోజు తరువాత మేము పొతియోలి నగరం చేరాము.
అక్కడున్న సోదరుల్లో కొందరిని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో 1 వారం ఉండుమన్నారు. ఈ విధంగా రోము చేరుకున్నాము.
రోములో ఉన్న సోదరులు మేము వస్తున్నామని విన్నారు. మమ్మల్ని కలుసుకోవటానికి వాళ్ళు అప్పియా ఫోరన్, ట్రెయిన్ టాబేర్ను అనే గ్రామాల వరకు వచ్చారు. వీళ్లను చూడగానే పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతనిలో ధైర్యం కలిగింది. మేము రోము పట్టణం చేరుకున్నాక పౌలును ఏకాంతంగా ఉండనిచ్చారు. కాని ఒక సైనికుణ్ణి అతనికి కాపలగా ఉంచారు. 3 రోజుల తరువాత పౌలు యూదుల నాయకుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పౌలు వాళ్లతో,
సోదరులారా, మన ప్రజలకు విరుద్ధంగా లేక మన పూర్వీకుల ఆచారాలకు విరుద్ధంగా నేను ఏదీ చేయలేదు. అయినా నన్ను యెరూషలేములో బంధించి రోము అధికారులకు అప్పగించారు. వాళ్లు విచారణ చేశారు, కాని యూదులు ఆరోపించినట్లు మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్యలేదు. కనుక నన్ను విడుదల చేయాలనుకున్నారు, కాని దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్రవర్తికి విజ్ఞాపన చేయటం అవసరమైంది. యూదులపై నేరారోపణ చేయటానికి నేనెక్కడికి రాలేదు. ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలువనంపాను. ఇస్రాయేలు ప్రజల్లో ఉన్న ఆశ కోసం నేనీ సంకెళ్లలో ఉన్నాను
అని అన్నాడు. వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు.
యూదయ నుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి ఉత్తరం రాలేదు. అక్కడ నుండి వచ్చిన సోదరులు కూడా మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు, చెడుగా మాట్లాడలేదు.
కాని అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.
పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయం నుండి సాయంకాలం దాకా వాళ్లతో మాట్లాడి దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రము నుండి, ప్రవక్తల వ్రాతల నుండి ఉదాహరణలు తీసుకుని యేసుని గురించి చెప్పి వాళ్లను ఒప్పించటానికి ప్రయత్నించాడు. అతడు చెప్పింది కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. వాళ్లల్లో వాళ్లకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్లు వెళ్లిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలుపెట్టాడు.
పరిశుద్ధాత్మ మీ పూర్వీకులతో ప్రవక్త యెషయా ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు. ప్రజలతో ఈ విధంగా చెప్పు, మీరెప్పుడూ వింటుంటారు కాని ఎన్నటికీ అర్థం చేసుకోరు. మీరు అన్నివేళలా చూస్తుంటారు కాని ఎన్నటికీ గ్రహించరు. వాళ్లు కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకుని నా వైపు మళ్ళితే నేను వాళ్లకు నయం చేస్తాను. కాని అలా జరగకూడదని ఈ ప్రజలు హృదయాలు ముందే మొద్దుబారాయి. వాళ్లకు బాగా వినిపించదు, వాళ్లు తమ కళ్ళు మూసుకున్నారు. అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కాని వాళ్ల వద్దకు పంపబడింది, వాళ్లు వింటారు.
పౌలు 2 సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు. ధైర్యంగా స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి యేసుక్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.